साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री। కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇందులో ఒక ప్రశ్న ఏంటి అంటే, మీరు భారతదేశంలోని వారు మాత్రమే యోగ విద్యను నేర్చుకోగలరు అంటున్నారు. ఖచ్చితంగా ఆ మాటే మళ్ళీ మళ్ళీ అంటున్నాను. మిగతా దేశాలలో లేరా ఉన్నారు? మరి పాల్ బ్రంటన్, లోప్సాంగ్ రంప, రిచర్డ్ బ్యాక్ వీరంతా విదేశీయులు కదా కాదు? జవాబేదైనా, భారతదేశం మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు భారతీయులు. భారతదేశంలో ఉంటూ కూడా భారతదేశం గురించి తెలియనటువంటి వాళ్ళు భారతీయులు కారు. అదే నిర్వచనం. ఇప్పుడు డౌట్ లేదు కదా, రిచర్డ్ బ్యాక్, పాల్ బ్రంటన్ వీళ్ళందరూ నిజమైన భారతీయులు. భారతదేశం యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని భారతదేశ తత్వాన్ని ప్రపంచానికి అందజేయటానికి విశేషమైనటువంటి కృషి తెలిపిన వాళ్ళు భారతీయులు అవుతారు. కానీ భారతదేశంలో ఉంటూ కూడా భారతదేశం గురించి ఏమీ తెలియనటువంటి వాళ్ళు భారతీయులు కారు. భారతీయులు అంటే అర్థం అంటే వెలుగు మీద రతి ఉన్నటువంటి వాళ్ళు, భగవత్తత్వం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు భారతీయులు. వాళ్ళకి మాత్రమే యోగ విద్య లభిస్తుంది. రెండవ ప్రశ్న ఏంటి అంటే, సూర్యుడి నుండి యోగ విద్యను నేర్చుకోవాలి ఎలా? దీనికి ఎలా అన్నదానికి నేను పుస్తకాలు చెప్తాను. నేను మీకు ఆ పుస్తకాలను మీరు విశేషంగా అధ్యయనం చేయాలి. మొదటి పుస్తకం ఏంటి అంటే రామాయణం. ఒరిజినల్ వాల్మీకి రామాయణం చదవాలి మీరు. అందులో రామరావణ యుద్ధము రామాయణం కాదు, రామరాజ్య స్థాపన రామాయణం యొక్క ఉద్దేశ్యము అన్నది గుర్తుంచుకోవాలి. మనకి మన భాషలే అర్థమవుతాయి. రామాయణం ఏంటి అంటే రాముడు రావణాసురుడు కొట్టుకున్నారు, చచ్చాడు రావణాసురుడు, అయిపోయింది. రావణాసురుడు చంపటంపబడటము అనేటటువంటిది అవతారం యొక్క సగం వర్క్ మాత్రమే. పరిత్రాణాయ సాధూనామన్నది మొదటి లక్ష్యం. వినాశాయ చ దుష్కృతాం జరిగితే తప్ప సాధువుల్ని రక్షించలేరు. కనుక రావణాసురుడిని చంపాడు. కానీ రావణాసురుడిని చంపాక పరిత్రాణాయ సాధునాం ఎలా చేశారో మనకు అనవసరం లేదు, మనం చదవటం లేదు. రామాయణంలో అది చదవాలి మీరు. అది అతను చాలా స్పష్టంగా రాశాడు వాల్మీకి. వాల్మీకి తప్పేం కాదు, అది తప్పు మంది. ఇంకేంటంటే సినిమాల్లో కూడా రామాయణంలో రావణాసురుడు చనిపోగానే ఆర్పిచ్చేసాం అయిపోయింది. అవలే, అప్పుడు నిజమైనటువంటి రామరాజ్య స్థాపనకు నాంది పలకటం జరిగింది. ఇంకేత మొదటి బుక్ అది. కానీ దాంట్లో 24 శ్లోకాలు, ఇంకా మాట్లాడితే 24 అక్షరాలే ముఖ్యమైనటువంటివి. రామాయణంలో ఉన్న కొన్ని శ్లోకాలు ముందు ఉన్నటువంటి ఆ మంత్రాక్షరాలను కూర్చి 24 అక్షరాల గాయత్రి మంత్రం తయారవుతుంది. దాన్ని గాయత్రి రామాయణం అంటాం మనం. అంటే వాల్మీకి మన శరీరంలో ఉన్నటువంటి 24 అక్షరాల స్పందనలు. గాయత్రి మంత్రాన్ని మనం ఉచ్చారణ చేసినప్పుడు మన శరీరంలో 24 చోట్ల స్పందనలు ఏర్పడతాయి. ఆ 24 స్పందనలు ఎలా ఏర్పడతాయి, ఆ స్పందనల యొక్క విజ్ఞానం ఏమిటి, టెక్నాలజీ ఏమిటి, మీరు ఎలా ఉపయోగించుకోవాలి అని ఒక్కొక్క అక్షరానికి 1000 శ్లోకాలు రాశాడు. అలాగా గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాలకు 24,000 శ్లోకాలతో రామాయణం రాశాడు. ఇంతకుముందు రామాయణాన్ని మీరు సైంటిఫిక్గా చదవాలి. ఆ సైన్స్ లో మీరు బుర్ర ఎలా పెట్టాలి? బాలకాండ, అయోధ్యకాండ, యుద్ధకాండ, కిష్కిందాకాండ అని కాండల పేర్లు అక్కడ జరిగిన సంఘటనలను ఆధారంగా పెట్టాడు. కానీ ఒక కాండకే జరిగిన సంఘటనలను ఆధారంగా పెట్టలేదు. సుందరాకాండ అని ఒక కాండ ఉంది, మరి అది సుందరము అనేటటువంటి పేరు ఎందుకు పెట్టాడు? రామ రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు అగస్త్యుడు ఇచ్చినటువంటి ఆదిత్య హృదయం ఏమిటి? ద సోల్ ఆఫ్ ది సన్, ఆదిత్య హృదయం. అంటే మొత్తం రామాయణాన్ని కనుక మీరు చదివితే ఈ దృష్టికోణంతో చదవాలి, అప్పుడు అర్థమవుతుంది. దాని తర్వాత మహాభారతం. మహాభారతంలో కూడా సూర్య విజ్ఞానమే చెప్పబడి ఉన్నది. పాండవుల అరణ్యానికి వెళ్తున్నప్పుడు ద్రౌపదికి ఇచ్చినటువంటి అక్షయ పాత్ర సూర్యుడి నుంచి వచ్చింది, శమంతకమణి సూర్యుడి నుంచి వచ్చింది. మన శరీరంలో ఉన్నటువంటి దేవతలు, ప్రకృతిలో ఉన్నటువంటి దేవతలు కూడా సూర్యుడి నుంచి వచ్చిన వాళ్లే. ఇది మహాభారతాన్ని మీరు చదవలసినటువంటి సూర్యుడు గురించి సంబంధించినటువంటి శాస్త్రాలు. ఇది సీక్రెట్ డాక్టర్లో చాలా స్పష్టంగా బ్లావిట్స్కి రాసింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా సీక్రెట్ డాక్టర్లో ఉన్నాయి, చాలా స్పష్టంగా ఉంది. ఆ బుక్ చదవాలి మీరు. చాలా మంది సీక్రెట్ డాక్టర్ నాకు అర్థం కావటం లేదు అని అంటారు. హోలీ ఆఫ్ హోలీస్ అని ఒక చాప్టర్ ఉంది అందులో, హోలీ ఆఫ్ హోలీస్ అని 6 పేజీల చాప్టర్. దాన్ని ముందు చదివితే సీక్రెట్ డాక్టర్ని ఎలా చదవాలో అర్థమవుతుంది. ఇది కాకుండా 3 వేదాలు కూడా సూర్యకిరణ విజ్ఞానాన్ని చెప్తాయి. ఉదయిస్తున్నటువంటి సూర్యకిరణాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఋగ్వేదం చెప్తుంది. మధ్యాహ్నం పూట ఉన్నటువంటి సూర్యుడిని ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటిది సామవేదం చెప్తుంది. అస్తమించినటువంటి సూర్యుడు మళ్ళా 2 రకాలుగా ఉంటాడు. నల్లగా ఉన్నటువంటి సూర్యుడు, తెల్లగా, నల్లగా అంటే రాత్రి, తెల్లగా అంటే ఇంకా చీకటి పడలేదు. దాన్ని శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదముగా చెప్తాము. మరి 3 వేదాలు చదువుకోవాలి. వెళ్ళవేస్తే సరిపోదు, సూర్యకిరణ విజ్ఞానంగా మీరు చదువుకోగలగాలి. ఇంకేత యోగ విద్య ఎలా నేర్చుకోవాలి అంటే ఇలా నేర్చుకోవాలి. దాని తర్వాత ప్రశ్న, గురువులు మానవాళికి ఇచ్చిన 3 రోగములు ఏమిటి, ఎందుకు ఇచ్చారు? విచిత్రమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే నేను నిన్ననే దీనికి జవాబిచ్చాను. మా గురువు గారు అనేవారు, సుఖాలు గురువు ఇచ్చాడని అనుకుంటారు, మరి కష్టాలు ఎవరు ఇచ్చారు అని. దానికి ఉదాహరణ కూడా నేను ఇచ్చాను. ఏ గురువు అయితే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చదువుకో, ఇది పరీక్షలో వస్తుంది, నోట్స్ ఇస్తాడు, ఇది తెలియపోతే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. కానీ ఆ గురువు ఏం చేస్తాడు? 3 గంటల సేపు నీకు వాయించి వదిలిపెడతాడు పరీక్షలో. చెప్పడేమి, నువ్వు అడిగినా ఏం చెప్పడు. ఇంకేత ఏ రోగాలు అని కాదు, అన్ని రోగాలు గురించినవి. సాయి యొక్క పదధ్వనుల గురించి చెప్తూ నేను చెప్పాను, సాయి పిలుపు రోగము, గురువుల యొక్క పిలుపు. మళ్ళీ గురువు అంటే ఎవరు అనుకోకండి, సూర్యుడే. గురువు బ్రహ్మ ఉదయిస్తున్నటువంటి సూర్యుడు, గురువు విష్ణు మధ్యాహ్నం ఉన్నటువంటి సూర్యుడు, గురువు దేవో మహేశ్వర సాయంత్రం ఉన్నటువంటి సూర్యుడు. ఈ సూర్యుడు దేనికి కారణం? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురి. సంపూర్ణ సృష్టికి ఆ సూర్యుడే కారణం. ఏ సైంటిస్ట్ ని అడిగిన ఒప్పు ఉంటాడు, సూర్యుడు లేదే సృష్టి లేదు. అంచేత సర్వత్రా ఉన్నటువంటి ఆ సూర్యుడిని 3 రకాలైనటువంటి చేతనత్వంగా మనం గుర్తిస్తాం. ఉదయిస్తున్నటువంటి సూర్యుడు సృజనాత్మక శక్తిని ఇస్తాడు మీకు, మధ్యాహ్నం ఉన్నటువంటి సూర్యుడు పరిపాలనా శక్తిని ఇస్తాడు, సాయంత్రం అస్తమిస్తున్నటువంటి సూర్యుడు లయకారకుడుగా మీకు వస్తాడు. ఇంకేత ఉదయిస్తున్నప్పుడు వచ్చేటటువంటి మిస్యూజ్ ని డయాబెటీస్ అంటాం మనం. ఉదయిస్తున్నటువంటి సూర్యుడి యొక్క శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో మనం మర్చిపోయాం. అందుకని ఏం చేస్తారు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు మార్నింగ్ వాక్కి వెళ్తారు. మార్నింగ్ వాక్ వెళ్తే ఏమవుతుంది, అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు వస్తాయి. అవునా, ఏంటి ఆలోచిస్తారు, నేను చెప్పిన లాజిక్ అర్థమైందా మీకు? మార్నింగ్ వాక్ తప్ప ఈవినింగ్ వాక్ విన్నారా ఎప్పుడైనా? ఎందుకు మార్నింగ్ వాక్ డయాబెటీస్? ఇప్పుడు లింక్ అర్థమైంది కదా. మరి మార్నింగ్ వాక్ కరెక్ట్గా చేస్తే ఆస్క్ ఎనీ డాక్టర్, నువ్వు మందులు వాడక్కర్లే, డయాబెటీస్కి మందులు వాడక్క, కానీ మార్నింగ్ వాక్ చేస్తే. చాలామంది ముఖ్యంగా ఆడవాళ్ళు నాతో వాదన ఎదుగుతారు, మేము ఇంట్లో ఇంత పని చేస్తున్నామండి, మేము నడుస్తూనే ఉన్నాం కదండి, ఇప్పుడు అర్థమైందా అది ఎందుకు పనికిరాదు, ఎందుకు పనికిరాదు అని. మార్నింగ్ వాక్ కాదు కనుక. రెండవది హార్ట్ ట్రబుల్. ఈ హార్ట్ ట్రబుల్లో ఉన్నటువంటిది ఏంటి అంటే, హృదయాన్ని ఎప్పుడు సూర్యుడితో పోలుస్తాం మనం. మధ్యాహ్నం ఫుల్ ఫ్లెజ్డ్గా సూర్యుడు ఉన్నప్పుడు మొత్తము ఏ విధంగా పరిపాలనా శక్తి ఎక్కడి నుంచి వస్తుందో, మీ హార్ట్ మీ శరీరానికి పరిపాలనా శక్తి ఇస్తుంది. అంచేత మీ హృదయంలో ఏదైనా అడ్డదిడ్డమైనటువంటి ఉంటే మార్నింగ్ వాక్లో పరిపాలనా శక్తికి సంబంధించినటువంటి కిరణాలు ఉపయోగించుకోవాలి. అంటే మరి ఇప్పుడే చెప్పారు కదా మాస్టారు మధ్యాహ్నం కిరణాలు అని చెప్పి, మళ్ళా ఇప్పుడేంటి మార్నింగ్ అంటే, సృజనాత్మకతలోనే మూడు ఉంటాయన్న రహస్యం మీకు గుర్తుండాలి. ఇంట్రొడక్షన్ చాప్టర్లోనే మొత్తం సబ్జెక్ట్ చెప్పేయబడుతుంది, దాని తర్వాత దాని అనాలిసిస్ ఉంటుంది. లాజిక్ అర్థమైంది కదా. ఇంకొక మధ్యాహ్నం సూర్యుడిని ఉదయగత సూర్యుడి నుంచి వచ్చే కిరణాలుగా ఎలా వాడాలి మీకు తెలియాల్సిన పనులే, మీ శరీరానికి తెలుసు. ఇంకేత అది చూసుకుంటుంది, మీకు తెలిస్తే మంచిది. అన్నం ఎలా అరుగుతుందో డాక్టర్లకి తెలుసు, మీకు తెలియదు. ఇంకా తింటాం మానేయం కదా, తింటారు, అరుగుతుందా అరగదా, అరుగుతుంది. మరి మాకు తెలియదు కదండి, తెలియకపోయినా పర్వాలేదు అరుగుతుంది. అలాగే మీకు హార్ట్ ట్రబుల్ ఉంటే మార్నింగ్ వాక్ కనుక వెళ్తే మీరు ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. కానీ లయకారకుడైనటువంటి ఒక విచిత్రమైనటువంటి డిసీజ్ ఉంది, క్యాన్సర్. లయకారకుడేగా, కానీ అక్కడ జరిగేది ఏంటి, మిస్యూజ్ ఆఫ్ యువర్ సెల్ మల్టిప్లికేషన్ సిస్టమ్. అనవసరమైనటువంటి బాడీలో ఉన్నటువంటి సెల్స్ మల్టిప్లై అవుతూ ఉంటాయి. ఎప్పుడు మల్టిప్లై అవుతాయి, రాత్రి మల్టిప్లై అవుతాయి. ఎలా అవుతాయి, ఎలా చెప్తున్నారు మాస్టారు మీరు? 15వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పాడు, ఔషధులన్నింటినీ కూడా నేను చంద్రుడులాగా రసాన్ని ఇచ్చి పోషిస్తాను. చంద్రుడు ఎప్పుడు ఉంటాడు, రాత్రి ఉంటాడు. చేత క్యాన్సర్కి సంబంధించినటువంటి సాధనలు కానీ ఏదైనా చేసుకోవాలంటే మీరు రాత్రి చేసుకోవాలి. మరి మూడు రోగాలు ఎందుకు ఇచ్చారు అంటే, ఎవడైనా ఒకడు వచ్చి ఇది చెప్తే మానవ జాతికి అర్థమవుతుందేమో అని. అందుకే ఈ రోగాలకి మందు లేదు. మందు ఉందా లేదా ఇప్పుడు అర్థమైందా? మరి ఇది అర్థం చేసుకోవాలి. ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే, యాని కానిక పాపాని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. అంచేత మీరు మార్నింగ్ వాక్ చేసేదేదో ఓ దేవాలయం చుట్టూ ప్రదక్షిణగా చేస్తే ఆ ఘంటా ఘంటన్నర అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. పూర్వకాలంలో రోగాలు రాకపోవటానికి ఒక కారణము ప్రదక్షిణలు కూడా. అందరూ దేవాలయానికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఎవరు దేవాలయానికి వెళ్తాను? నేను నిన్న అందుకే ఎద్ది హీట్ ఆఫ్ ద మాస్టర్ గురించి చెప్తూ దేవాలయాల గురించి చెప్పాను నేను. అది ఈ పుస్తకంలో లేదు, కానీ దేవాలయ విజ్ఞానమే గురువులు ఇదివరకు చెప్పేటటువంటిది. ఇంకా మహాభారతంలో యజ్ఞ విధానం ద్వారా ద్రౌపది దృష్టద్యుమ్నులు ఉద్భవించారని ఉంది కదా, అది ఎలా సంభవము? ఒకడు తవ్వుతున్నాడు భూమిలో గనుల కోసం, లోపలికి వెళ్తూ ఉన్న కొద్దీ చీకటి అవుతుంది. ఏదో ఒక కారణం వల్ల ఆ గని మూసుకుపోయింది. ఏదో కారణం వల్ల 5000 సంవత్సరాలు అయింది. తర్వాత మళ్ళా ఎవరో తెలుసుకున్నారు లోపల గని ఉంది అని. వాడు వెళ్ళాడు, వెళ్ళాక టార్చ్ లైట్ వేశాడు. 8000 సంవత్సరాలు చీకటి ఉంది అక్కడ, 5000 సంవత్సరాలు చీకటి. వీడు టార్చ్ లైట్ వేసాడు, ఎంతసేపట్లో పోతుంది చీకటి? 5000 సంవత్సరాలు చీకటి అమ్మా, ఆలోచన చెప్పండి. మీరు నాకు తెలియదు కదా. ఇంతట తెలియంది మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ తెలిస్తే తక్షణమే రిజల్ట్. సరే, యజ్ఞ విద్య ద్వారా పిల్లలే కాదు మీరు ఏదైనా సాధించవచ్చు. డైరెక్ట్గా భగవద్గీతలో చెప్తాడు, సహ యజ్ఞ ప్రజా సృష్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం మేషవో స్విష్ట కామధృక్. కృష్ణుడు చెప్పింది కూడా మేము వినము అంటే మేము చేయగలిగేది ఏమీ లేదు. అంచేత మీ కోరికలు తీర్చుకోవటానికి నేను మీతో పాటే యజ్ఞ విధానాన్ని పుట్టించాను. యజ్ఞ విధానం అంటే అర్థం ఏంటి? సర్క్యులర్ ప్రాసెస్, చక్రీయ గమనము. దాన్నే కృష్ణుడి చేతిలో, విష్ణువు చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రము అంటాం. సుదర్శనము అంటే ఏంటి? చూడటం, దర్శనం. సుదర్శనం అంటే బాగుగా చూడటం. అంటే నువ్వు చూస్తున్నటువంటి సంఘటననే కాదు, సంఘటన వెనకాతలు ఉన్నటువంటి కజేషన్, దాన్ని కారణ జగత్తు అంటాం మనం. ఎప్పుడైతే నీకు ఆ కజేషన్ తెలుస్తుందో, మీ దగ్గర తెలుగు పుస్తకం కొన్నవాళ్ళు ఇప్పుడు తెచ్చుకున్నారు ఎవరైనా కొంతమంది? గురుచరణాస్ ఓపెన్ చేయండి పేజీలు. జిడ్డు కృష్ణమూర్తి లైఫ్ హిస్టరీస్ ఉంటాయి చూడండి అక్కడ. లేని వాళ్ళకి కొనుక్కుంటామంటే వాళ్ళకి ఇచ్చేయండి ఆ బుక్కు, 6 రూపాయలు కదా. బుక్కు లేని వాళ్ళు మేము బుక్కు తీసుకుంటామంటే తీసేసుకోండి, చేతులు ఎత్తండి, ఇవ్వండి వాళ్ళకి. మరి మిగతా వాళ్ళు ఎందుకు ఎత్తాలి? లేదు, 6 రూపాయలు మీకు చాలా వేస్ట్ అనిపిస్తుందా? తీసుకోండి అందరూ. నేను ఇలా అన్నానని మీరు కోపం తెచ్చుకోకండి, మీకు ఉపయోగపడేది చెప్పటమే నా ఉద్దేశం. అదిగో ఎత్తిన వాళ్ళందరికీ ఇచ్చేయండి, ముందు గబగబ ఇచ్చేయండి బుక్స్. ఇంకోటి పరిగెట్టమ్మా, అదే పుస్తకాలు ఓపెన్ చేయండి. అందులో జిడ్డు కృష్ణమూర్తి యొక్క పాస్ట్ లైఫ్స్ బొమ్మలు ఉన్నాయి, 3వ 4వ మొదట్లోనే స్టార్టింగే. ఇచ్చేయండి బుక్స్ అన్ని, ఇచ్చిన వాళ్ళు 6 రూపాయలు ఇచ్చేయండి పుస్తకం తీసుకున్న వాళ్ళు. అందరూ తీసుకోండి, జేబులో 6 రూపాయలు ఉన్న వాళ్ళు అందరూ తీసుకోండి. నా లెక్చర్ విన్నందుకు ఫీజు అనుకోండి. డబ్బు ఉండి ఇంకా తీసుకుంటా ఉన్నవాళ్ళు తీసుకొని మీ పిల్లలకి ఇవ్వండి. ఆ పుస్తకం యొక్క ఓ సినిమాకి వెళ్తే మీకు 40 50 రూపాయలు అయిపోతుంది, కానీ ఇంత జ్ఞానం రాదు మీకు. ఆ బొమ్మలు చూసుకోండి హాయిగా. సినిమా ఉన్నాయా బొమ్మలు చూడండి. అది అయిపోయిందమ్మా, ఇంకా ఎవరైనా కావాలంటే చేతులు ఎత్తండి, కనిపించడం లేదు వాళ్ళు. ఇంకో అక్కడ కావాలమ్మా. చేతులు ఎత్తితే కనిపిస్తుందమ్మా ఎవరికి ఇవ్వాలి. అదిగో అక్కడ ఎవరో చేస్తున్నాను చూడండి. ఇంకోటి ఏంటంటే మీరు గమనించుకోవాల్సింది, ఇవాళ స్లైడ్స్లో ఆ తెలుగు పుస్తకంలో ఉన్నటువంటి లైన్స్ కూడా నేను ఇండికేట్ చేశాను. నేను చెప్తున్నప్పుడు ఆ పుస్తకంలో ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది, కానీ తెలుగులో అదే లైన్స్ ఎక్కడున్నాయో ఆ పేజీ నెంబరు లైన్ నెంబరు కూడా ఇస్తా స్లైడ్స్లో, చూసుకోండి. అవి మీకు రెండు విధాలా ఉపయోగపడుతుంది. అది అండర్లైన్ చేసుకోండి వాటిని, లేకపోతే గుర్తుంచుకోండి. చిన్న పుస్తకమే కదా, కానీ పుస్తకం చిన్నది అనుకోకండి, చాలా గొప్ప పుస్తకం అది. అందుకే అంత బలవంతం చేస్తుందని ఎక్కడో పొగొస్తుంది చూడు. ఇవంతా వద్దమ్మా, అక్కడికి వెళ్ళిపో. 4 పాయింట్స్ ఇవంతా నిన్న అయిపోయాయి, ఇవే అయిపోయాయి నిన్న. ఇవి తెలుగు పేజ్ 8 అమ్మా, అక్కడ కనిపిస్తుందా తెలుగు పేజ్ 8 అని? ఆ పేజ్ 8 చూసుకోండి, ఇవి ఉంటాయి అక్కడ. అయిపోయామ్మా, ఇంకా ఇవ్వాలా ఎవరికైనా? నారాయణ అయిపోయిందా పుస్తకం? ఒకటి అయిపోయింది కదా, అదిగో ఇంకా కావాలి అక్కడ. మీరు అబ్జర్వ్ చేయాలమ్మా, ఇటొచ్చేయండి అమ్మా. మీ ఇష్టం, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ కాదండి. నమస్తే. క్లాస్కి ఫీజు తెచ్చారు 6 రూపాయలు, 6 రూపాయల నుంచి పుస్తకం తీసుకోండి. అందుకు అంతగా ఫీజు అని కాదు, వీళ్ళని పుస్తకం తీసుకోమంటున్నాను. తీసుకుంటారా పుస్తకం? ఇవ్వండి అమ్మా, ఇక్కడ కూడా పుస్తకం. తీసుకున్నారా? మళ్ళీ ఇంకోటి తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, ఇవ్వండి అందరికి. బుక్స్ లేవా? మరి నేనేం చేసేది? ఇప్పుడు మీకు సుఖంగా ఉందా, కంఫర్టబుల్? ఈ సుదర్శనము, ఈ యజ్ఞ విద్య అనేది అర్థం చేసుకోండి. ఇది మీ శరీరంలో జరిగేటటువంటి యజ్ఞ విద్య. పంచ ప్రాణాలతో 5 చక్రాలు మన శరీరంలో తిరుగుతూ ఉంటాయి. దాన్ని సింబాలిక్ గానే మరి వీళ్ళు తెలిసి పెట్టారో తెలియ పెట్టారో నాకు తెలియదు, కానీ మన శరీరంలో జరిగేటటువంటి మొదటి చక్రం ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్. ఒక చక్రీయ విధానంలో జరుగుతూ ఉంటుంది. హార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, శరీరం అంతా వెళ్తుంది. దీనికి పంచప్రాణాలలో 1 ప్రాణము ఉపయోగపడుతుంది. 2వ సర్క్యులేషన్ నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ ద్వారా కంట్రోల్ అవుతుంది. 1 సర్కిల్ ఏంటి అంటే నాలెడ్జ్ సర్కిల్, జ్ఞానేంద్రియాల సర్కిల్. 2వ సర్కిల్ కర్మేంద్రియాల సర్కిల్. ఇవి అపాన సమాన వాయువుల ద్వారా కంట్రోల్ అవుతుంది. దీని తర్వాత ఇంకా 2 చక్రాలు ఉన్నాయి, యజ్ఞీయ ప్రక్రియలు. ఆ 2 ఇంకా సైంటిస్టులకి అవగాహన కాలేదు, కానీ మన శరీరాల్లో ఉన్నటువంటి మనోమయ ప్రాణమయ కోశాలను కంట్రోల్ చేసేటటువంటి సైకిల్స్. ఇవి 5 సైకిల్స్ ప్రతి మనిషికి ఉన్నాయి. మనస్సు ఉంది, ప్రాణమయ శరీరం ఉంది, కానీ మనం ఇంకా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియటమే. కానీ తెలియాల్సిన పనులే అని చెప్తున్నాను నేను. మీరు అన్నం తిన్నాక అది ఎలా డైజెస్ట్ అవుతుందో మీకు తెలియకపోయినా, తిన్న ఆహారం రక్తంగా మారి మీ ఒళ్ళంతా వెళ్ళిపోతుంది. సహయజ్ఞ ప్రజా సృష్టివా, ఈ యజ్ఞ విధానంతోనే పుట్టారు మీరు. ఎవడైనా మానవ శరీరంలో పుట్టాడంటే ఈ 5 చక్రాలు తిరుగుతూ ఉంటాయి, సుదర్శన చక్రం జరుగుతూ ఉంటుంది. ఈ సుదర్శన చక్రంలో ప్రాణమయ మనోమయ కోశాలను కనుక మీరు ఉపయోగించుకోగలిగితే అయోనిజ అనేటటువంటి పుట్టుక జరుగుతుంది. అయోనిజ అంటే ఏంటి? తల్లి గర్భం నుంచి రావాల్సిన అవసరం లేదు, బయటకే వచ్చేస్తారు వాళ్ళు. ఆ సైన్స్ పూర్వకాలం ఋషులకి తెలుసు. సీతను పుట్టించడానికి కూడా ఋషులందరూ తమ నెత్తురును తీసుకుని భూగర్భంలో పెట్టారు. తర్వాత జనకుడు యొక్క నాగలికి అది బయటకు వచ్చింది. చేత దృష్టద్యుమ్నుడు ద్రౌపది ఎలా పుడతారు అంటే ఈ టెక్నిక్స్ తో పుడతారు. అయో నిజలుగా వితౌట్ ఎనీ మదర్స్ హోమ్ ఇట్ ఈస్ పాసిబుల్. దీని తర్వాత చాలా మంది నన్ను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే మెడిటేషన్ అంటే ఏమిటి, ఎలా చేయాలి అనేది చెప్తున్నప్పుడు నేను నేర్పుతా. ఇంత ఫోర్ క్వాలిఫికేషన్స్ అని ఉన్నది, ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాలుగు లక్షణాలు మనము నేర్చుకోవటానికే మానవ జన్మ ఎత్తుతాం. ఈ నాలుగు లక్షణాలు నేర్చుకోవటం లేదు మనం, మన విద్యా విధానం కానీ తల్లిదండ్రుల వాళ్ళ పిల్లలకి కానీ ఈ నాలుగు లక్షణాలు చాలా ముఖ్యము అని చెప్పటం లేదు. కానీ వీటిని ఉపయోగించుకుని సైంటిస్టులు డెవలప్ చేస్తున్నారు. ఈ రెండింటినీ ఉపయోగించుకుని డిస్క్రిమినేషన్, డిజైర్లెస్నెస్ అనేటటువంటి దాన్ని సైంటిస్టులు పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. కానీ దేనికి ఉపయోగించుకుంటున్నారు అంటే భౌతికమైనటువంటి ప్రకృతి నియమాలను అర్థం చేసుకోవటానికి. ఏంటి డిస్క్రిమినేషను? కెమిస్ట్రీ చదివేవాడు ఫిజిక్స్ చదివాడు, ఫిజిక్స్ చదివేవాడు కెమిస్ట్రీ చదివాడు, ఫిజిక్స్ చదివేవాడు కెమిస్ట్రీ చదివితే క్లాస్ రూమ్లో, క్లాస్ రూమ్లో సంగతి చెప్తున్నాను, కుదరదు కదా, భావం అర్థమవుతుందా? ఎవరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నారో ఆ సబ్జెక్ట్ని డిస్క్రిమినేషన్ యూజ్ చేసి చదవాలి. ఇంకా సైంటిఫిక్ ఆస్పెక్ట్స్కి వెళ్ళిపోయి రీసెర్చ్ ఆస్పెక్ట్స్కి వెళ్ళిపోండి అనుకోండి, అసలు ప్రసక్తే లేదు. వాడు మొత్తం కేంద్రీకృతం అయిపోయి మిగతా అన్నీ పక్కన పడేస్తాడు. వాడు దేని గురించి వాడు రీసెర్చ్ చేస్తున్నాడు అది తప్ప మిగతా ఏది వాడు వినడు, ఉపయోగించడు. బయటకి ఏదైనా కబుర్లు చెప్పుకోవచ్చు, రీసెర్చ్ చేస్తున్నప్పుడు మాత్రం వాడు ఉపయోగించుకోడు. ఇస్ ఇట్ క్లియర్? డిస్క్రిమినేషన్ అది. కానీ ఆ డిస్క్రిమినేషన్లో డిజైర్లెస్నెస్ ఉంది. వాడు ప్రయోగం చేస్తాడు, ప్రయోగం ఫెయిల్ అయిపోతే ఆత్మహత్య చేసుకోడు, ఏం చేస్తాడు? మళ్ళీ ప్రయోగం చేస్తాడు. అంటే ఆత్మహత్యలు అవి ఎందుకు జరుగుతున్నాయి? నేను పరీక్ష రాశాను పాస్ అయిపోవాలి, అంతే కదా, డిజైర్ ఉంది అక్కడ. ఈ గొడవ అంతా అందువల్ల వస్తుంది. కానీ సైంటిస్ట్కి మించినటువంటి డిజైర్లెస్ మ్యాన్ మీకు కనిపించడు. వాడి రిజల్ట్ రానంత వరకు ఏ రిజల్ట్ వచ్చినా సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభో జయాజయో ఏదైనా సరే నేను ఎక్స్పెరిమెంట్ కొనసాగిస్తూనే ఉంటా. వాడి జన్మలో అది పూర్తవలేదనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది? ఇంకో సైంటిస్ట్ ఎక్కడో దాన్ని కొనసాగిస్తాడు కాదా. సైన్స్ డెవలప్ అయ్యేది అందుకు. కానీ మన ఆధ్యాత్మిక సైన్స్లో మన పరిస్థితి ఎలా ఉంది అంటే అసలు ఆధారభూతమైనటువంటి పుస్తకాలు చదవటం మర్చిపోయాం మనం. దానికోసము థియోసాఫికల్ సొసైటీ ఆవిర్భవించింది, అది గుర్తుంచుకోండి. వితౌట్ థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్ ఎవడు కూడా ఆధ్యాత్మిక విద్యలోకి ప్రవేశించలేడు, అసంభవం అది. ఇంకేదంటే వేదాలలో ఉంది. థియోసాఫికల్ సొసైటీ కొత్తది ఏం చెప్పటాన్ని, ఇప్పుడు మీరు చదివింది మూడే ముక్కలు. అసతోమ ఇప్పుడు చదవబోతున్నటువంటి ఈ థియోసాఫికల్ సొసైటీ బుక్లో అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ, దీని గురించే చదువుకుంటున్నాం. ఇదేం విదేశీయులు సైంటిస్టులు కాదు, మన భారతదేశంలో ఉన్నటువంటిదే. కానీ దీన్ని ఒక సైన్స్గా మనం ఉపయోగించుకోవటం లేదు. కబుర్లు చెప్తాం అంతే. నేను కోరుకునేది ఈ థియోసాఫికల్ బ్లావెట్స్కీ లాడ్జి నుంచి, అతని పేరు ఉన్న ఇంకో లాడ్జి ఉందని నేను అనుకోను, నాకు తెలియదు ఉందా ఇంకో లాడ్జి, బాంబేలో అవుతుంది, రెండు బ్లావెట్స్కి పేరుతో ఉన్నాయి. ఆవిడెవరు? మన ఋషి పరంపర యొక్క మౌత్ పీస్. అంటే ఇక్కడ థియోసాఫికల్ సొసైటీ అంటే ఏదో విదేశీ నాలెడ్జ్ అనుకోకండి, ఇట్ ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ లైఫ్, జీవించటం ఎలా చెప్పేది. భారతీయుడు అన్నటువంటి వాడికి జీవించటం తెలుసు, దే నో హౌ టు లివ్. ఇప్పుడు మనకి తెలియదు, ఇంచేతంటే ఆ హౌ టు లివ్ అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోయాం. జీవించటం ఎలా అనేది మర్చిపోయాం, ఫండమెంటల్స్ మర్చిపోయాం. సైన్స్ ఎప్పుడు కూడా ఫండమెంటల్ నాలెడ్జ్ వైపు వెళ్తానే ట్రై చేస్తుంది. ఎనీ ఫండమెంటల్ కెమిస్ట్రీ పదార్థం యొక్క ఫండమెంటల్కి వెళ్తుంది, ఫిజిక్స్ శక్తి యొక్క ఫండమెంటల్కి వెళ్తుంది, బయాలజీ లైఫ్ యొక్క ఫండమెంటల్కి వెళ్తుంది. మన ఋషులు మానవ జీవితం యొక్క ఫండమెంటల్స్కి వెళ్ళారు. అది మనం మర్చిపోయాం. ఏంటి మానవ జీవితం యొక్క ఫండమెంటల్? శ్వాస పీల్చుకోవటం. శ్వాస పీల్చుకోకుండా మనం బతకలేం కదా. అంటే మన మానవ శరీరం యొక్క ఉనికికి ఆధారభూతమైనటువంటిది ఏంటి అంటే శ్వాస పీల్చుకోవటం. తమాష ఏంటంటే శ్వాస పీల్చుకుంటున్నాము అన్నదే మనం మర్చిపోయాం. ఏ ఆస్తమాయో ఏ జలుబో వస్తే ఆ రెండు మూడు రోజులు కాస్త అవస్థ పడతాం మనం, దాని తర్వాత మనం మర్చిపోయాం. కానీ ఫండమెంటల్ని మీరు బాగా అనలైజ్ చేస్తే జీవించే టెక్నాలజీ మొత్తం మీ బ్రీదింగ్ ప్రాసెస్లో ఉంది. మన బ్రీదింగ్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? పుట్టగానే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది? సహయజ్ఞ ప్రజా సృష్టి, నీతోనే పుట్టిందయ్యా అది. హౌ టు లివ్ అనేటటువంటిది అక్కడే ఉంది, మీ ముక్కు దగ్గరే. కానీ ఇది తెలియాలి, హౌ టు డిస్క్రిమినేట్. అలా వెళ్తూ ఉంటాం మనం. ఓ మురిక్కాల వస్తుంది అని పిలుస్తావా? ఏం చేస్తాం? యు ఆర్ డిస్క్రిమినేటింగ్. అర్థమవుతోందా? కానీ ఈ డిస్క్రిమినేషన్ థాట్స్ పీల్చుకోవటంలో చూపించు. గాలితో పాటు నువ్వు ఆలోచనలు కూడా పీల్చుకుంటావు. ఈ రహస్యము భారతదేశ వాసులు చెప్పారు. దాన్నే మనము సంకల్పము అంటాం. కల్పము అంటే ఇమాజినేషన్, సంకల్పము అంటే బాగా ఇమాజిన్ చేయటం. అంచేత నువ్వు గాలి పీల్చుకుంటున్నప్పుడు చెత్త చెదారం అది ఉంటే ముక్కు మూసేసుకుంటావు, సరే బాగానే ఉంది. కానీ మన ఆలోచనలలో ఎంత చెత్త చెదారం ఉన్నది? డిస్క్రిమినేషన్. ఆ డిస్క్రిమినేషన్ మనం ఉపయోగించటం లేదు. ఎలాగా చూడండి నెక్స్ట్ స్లైడ్. మొట్టమొదట మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే పేజీ నెంబర్ చూడండి, తెలుగు పేజ్ 10 లైన్ 5 దొరికిందా చూసుకోండి. పుస్తకం ఇవ్వమంది కూడా అందుకే మీకు. చాలా కష్టపడ్డారు మా వాళ్ళు మాత్రం ఇది. ఎందుకంటే నేను రాసిన ఇంగ్లీష్కి ఎగ్జాక్ట్గా తెలుగు ఎక్కడుందో చూడాలిగా. మరి వాళ్ళ కష్టానికి మీరు దొరికిందా లైన్? God has a plan, evolution, పరిణామ క్రమం. ఈ చిన్న రెండు లైన్లు ఉండవు అక్కడ. ఇది నేను యాడ్ చేసింది. అంచేత మొట్టమొదట శ్వాస పీల్చుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నీ పుట్టుక ఈజ్ సంథింగ్ డివైన్. జన్మ కర్మచ మే దివ్యం అనేది కృష్ణుడికే కాదు నీకు కూడా. తేడా ఏంటి అంటే కృష్ణుడికి వాడి జన్మ కర్మచ దివ్యత్వం తెలుసు, మనకి ఆ దివ్యత్వం తెలీదు. ఇంచేత ఎవడో కృష్ణుడు 5000 సంవత్సరాల కిందట ఎవడో అర్జునుడికి, నాయన నువ్వు యుద్ధం చేయని చెప్తే నీకేంటి లాభం? 5000 సంవత్సరాల సంఘటన మీకెందుకు? ఎందుకంటే ఇట్ ఈజ్ ఈవెన్ నౌ అప్లికబుల్. ఇప్పటికీ కూడా ప్రకృతి నియమాలు మారవు. కృష్ణుడి టైంలో గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉన్నదో ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి అలాగే ఉంటుంది. కృష్ణుడి టైంలో గాలి ఎలా వీస్తుందో ఇప్పుడు గాలి అలాగే వీస్తుంది. కృష్ణుడి టైంలో గాలి ఎలాగవుతే అగ్నిని మండించటానికి ఉపయోగపడుతుంది, ఇప్పుడు అంతే. అంచేత దిస్ డివైన్ ప్లాన్ యూ హ్యావ్ టు నో. అది మనకి తెలియదు. ఎంత ఆశ్చర్యంగా బతుకుతున్నామో ఆలోచించండి. ఒక అర్ధరాత్రి పూట ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. నిజంగా జరిగినటువంటి సంఘటన ఇది. బయటకు వచ్చాక ఎవడో ఒకడు అడిగాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావయ్యా అన్నాడు. తెలీదు. ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా? తెలీదు. ఎక్కడికి వెళ్ళాలయ్యా? తెలీదు. ఏమంటారు ఆ వ్యక్తిని మీరు? ఈ మూడు ప్రశ్నలకి ఆయన ఇచ్చిన జవాబు అర్థమైంది కదా. మూడింటికి ఇచ్చిన జవాబు కూడా అర్థమైందిగా. ఎక్కడి నుంచి వస్తున్నావు? తెలీదు. ఎక్కడికి వెళ్ళాలి? తెలీదు. ఇక్కడ ఎందుకున్నావు తెలియదు. ఇదే ఏ మిలిటరీ ఏరియాలోనే ఈ జాబ్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఫినిష్డ్ వాడు. కానీ మీరు కూడా ఈ ప్రశ్నలకి ఏం జవాబిస్తారు? అంటే మిమ్మల్ని అందరినీ జైల్లో వేసేయాలి ఇప్పుడు. అంతేగా, ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు. ఆటే మాట్లాడితే అసలు ఇంకో జన్మే లేదని వాదిస్తావు. సరే, అలాంటి వాళ్ళతో మనం మాట్లాడొద్దు. సరే, ఇక్కడ ఎందుకు పుట్టావు? ఫలానా వాళ్ళకి ఎందుకు పుట్టావు? తెలియదు. మరి ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నావు? తెలియదు. కానీ ప్రశ్నలన్నిటికీ కూడా సీక్రెట్ డాక్టర్ని చదివితే మీకు పూర్తిగా జవాబు ఇస్తుంది. పూర్తిగా ఎనీ ప్రాబ్లం ఇట్ విల్ సాల్వ్. ఎనీ క్వశ్చన్, ఈ మూడు క్వశ్చన్లలో ప్రతి వ్యక్తికి వాడు అక్కడే ఎందుకు పుట్టాడు అన్న దానికి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండటమే కాకుండా వాడికి ఏం అర్థమవుతుంది అంటే అసలు అక్కడే ఎందుకు పుట్టాడో అర్థమవుతుంది. ఇంకో చోట పుట్టడానికి వీలు లేదు వాడికి, అదే అర్థమవుతుంది. అంత తప్ప అబ్బాయి ఇక్కడ ఏం లాభం లేదు అన్న జవాబు రాదు. ఎందుకు పుట్టామో కనుక మీకు తెలిస్తే దానికి తగినట్టు మీరు జీవించగలుగుతారు. దానికి ప్రకృతి ఏం చేసిందంటే మీకు ఒక భౌతిక శరీరాన్ని ఇచ్చింది, ఈ కాయాన్ని ఇచ్చింది, స్థూల శరీరాన్ని ఇచ్చింది, దానితో పాటు ఒక నర్వస్ సిస్టమ్ ఇచ్చింది. స్థూల శరీరము బ్లడ్ సర్క్యులేషన్ మీద ఆధారపడి ఉంటుంది, నర్వస్ సిస్టమ్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఫ్రమ్ న్యూరాన్ టు న్యూరాన్, ఏ డాక్టర్నైనా అడగండి, దేని మీద వెళ్తుంది అంటే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ మీద వెళ్తుంది. అంటే నర్వ్స్ లో ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తూ ఉంటుంది, బ్లడ్ వెసల్స్ లో రక్తము ప్రసరిస్తూ ఉంటుంది. ఈ రక్తాన్ని ఎలా చేయాలో బలి అని వాళ్ళు చెప్తే నువ్వు జంతువుల్ని చంపేస్తూ ఉంటే అంతకంటే మహామూర్ఖత్వం ఏముంటుంది? ఈ నెత్తురు నీ బ్లడ్ సర్క్యులేషన్లో అజ అవి గో హయ నాలుగు జంతువులు ఉంటాయి, మేకలు గొర్రెలు, దాని తర్వాత రెండు పాజిటివ్ జంతువులు ఉంటాయి, ఆవులు గుర్రాలు. అజమేధము అవిమేధము గోమేధము అశ్వమేధము. నీ శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని నువ్వు ఉపయోగించుకో, పరిశుద్ధి చేసుకో నాయన అని గురువులు యజ్ఞాలు పెడితే నువ్వు మేకని గొర్రెని బలి ఇస్తూ ఉంటే మూర్ఖత్వాన్ని యొక్క పరాకాష్ఠ. ఇంతేంటే సైన్స్ తెలియలేదు, ఎక్కడ చూసుకోవాలో తెలియటంలే. ఇంకేత మొదట ఇది నేర్చుకోవాలి మీరు యజ్ఞ విధానంలో మీ నర్వస్ సిస్టమ్ని ఎలా ఉపయోగించుకోవాలి, మీ బ్లడ్ సర్క్యులేషన్ని ఎలా ఉపయోగించుకోవాలి. ఆగాగిస్తాం. యజ్ఞం గురించి చెప్తున్నాను నేను. అంచేత ఈ యజ్ఞము అనేటటువంటిది భారతీయుల సొత్తు కాదు. పుట్టిన ప్రతివాడు యజ్ఞం చేసుకుంటున్నాడు, వాడికి తెలియటల్లే. దాని తర్వాత మెంటల్ బాడీ, వాడికి ఒక మనస్సు ఉంది, నర్వస్ సిస్టము, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టము, ఒక మనస్సు ఉంది. ఇప్పుడు డాక్టర్లందరూ ఒక విచిత్రమైనటువంటి మాట వాడుతున్నారు, మీకు తెలిసినా తెలియదు, సైకోసోమాటిక్ మెడిసిన్. అంటే నీకు వచ్చే రోగాలన్నీ కూడా నీ మనస్సు కరెక్ట్గా లేకపోవటం వల్ల వస్తుంది. అంచేత నువ్వు మనస్సును కనుక కరెక్ట్ చేసుకోగలిగితే మెడిటేషన్ ద్వారా రోగాలు పోతాయి. ఎలా, ఏమిటి అది చెప్పటానికి ముందు మనస్సు గురించి మీకు కొంచెం అవగాహన ఉండాలి. ప్రస్తుతము మీరు మనస్సును ఉపయోగించుకోవటం లేదు, మనస్సు మిమ్మల్ని ఉపయోగించుకుంటోంది అన్నది అర్థం అవ్వాలి పూర్తిగా మీరు. ఇంచేత ఇప్పుడు నేను మీకు ఒక సజెషన్ ఇవ్వబోతున్నాను. నేను నిజంగా మీకు ఆ సజెషన్ ఇవ్వాలనే ఇస్తున్నాను. నా కోరిక ఏంటి అంటే మీలో ప్రతి ఒక్కరూ 5 ఈ పుస్తకాలు కొనుక్కుని మీకు నచ్చిన 5 ప్రజెంట్ చేయండి, ప్రజెంట్ చేయండి. మా గురువు గారు చెప్పారయ్యా, ఏం జరుగుతుంది దీనివల్ల? ఏం జరుగుతుంది అంటే, నాటు కోసుకో అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి కర్మ సిద్ధాంతం ఉంది. నువ్వు ఏమి నాటుకుంటే అది నీకు లభిస్తుంది. మనం నాటుకోవటం మర్చిపోయాం. వీ డోంట్ నో హౌ టు ప్లాంట్ ఏ థాట్. బాహ్య జగత్తులో చెట్లను ఎలా నాటాలి? ఇంకోటి, చెట్లను నాటుతున్నప్పుడు నేను చెప్తున్నాను, మనస్సు వికసించాలంటే బాధాకరమైనటువంటి ఆలోచనలు పోవాలంటే అన్నిటికంటే పెద్ద గొప్ప ఏంటి అంటే మెంటల్ ఎఫ్లిక్షన్స్. పిచ్చాసుపత్రుల్లో ఉన్న పిచ్చివాళ్ళు పిచ్చి నయం అవ్వాలంటే చెట్లకి నీళ్లు పోస్తే చాలు, చేసింది. కానీ ఎందుకు ఇదంతా చెప్తున్నాను? ఎవరు చేయరు. ఆశ్చర్యం అది. చెట్లకి నీళ్లు పోస్తే మతి భ్రమణ తగ్గుతుంది. మన వాళ్ళు అందుకే ఏం చెప్పారు? ఏదో చెట్టుకి పరిక్రమ చెప్పారు. వర్షదృష్టానికి చేయనైనా, వేప చెట్టుకి చేయనైనా, లేకపోతే తులసికి కనీసం చేసుకో. ఇందులో ఉన్నటువంటి సైన్స్ మర్చిపోయాం మనం. సర్కిట్, యజ్ఞము అంటే చక్రము. అంచేత మీరు మార్నింగ్ వాక్ చేసే బదులు ఒక మంచి చెట్టుని చూసుకుని దాని కింద మీరు ప్రదర్శనలు చేస్తే మీకు తెలియదు ఆ చెట్టు మీ యొక్క జీన్స్ ని ఎలా మారుస్తుందో. పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు అశ్వధూ వృక్షానికి ప్రదర్శన చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. ఒక రోజులో పుట్టరు. ఒక రోజులో ఒక మందు ఉంటుందా? జీవితాంతం మందులు వాడతారే మీరు. ఓ సంవత్సరం పాటు అశ్వధూ వృక్షానికి ఓ 108 ప్రదర్శనలు చేసి చూడండి పిల్లలు పుట్టిన వాళ్ళు. ఛాలెంజ్ అది, మన ఋషుల ఛాలెంజ్, నా ఛాలెంజ్ కాదు. కానీ కాస్త వర్షం పడితే మానేస్తాం మనం. దేని గురించి చెప్తున్నాను నేను? మెంటల్ బాడీ గురించి చెప్తున్నాను. మనస్సు మీ వశంలో లేదు, మీరు మనస్సు యొక్క వశంలో ఉన్నారు. కాస్త ఆలోచిస్తే ఈ ట్రూత్ అర్థమవుతుంది. మనం ప్రస్తుతం ఇమ్మీడియట్ గా చేయవలసింది ఏంటి అంటే, మన మనస్సు మనని కంట్రోల్ చేయకుండా ఉండేటట్టు బిహేవ్ చేయాలి. దానికేం చేయాలి? నాటుకోవాలి. దేన్ని నాటుకోవాలి? ఇలాంటి పుస్తకాలు ఇతరులకు ఇవ్వటం. దీన్ని జ్ఞాన యజ్ఞము అంటాం. ఇంచేత ఇది క్యాజువల్ గా ఏం చెప్పటం, నేను ఇంత బలవంతం పెట్టి మీ చేత ఎందుకు కొనిపించాను అంటే, ప్లస్ ఈ లైన్స్ ఎందుకు చెప్పిస్తున్నాను అంటే, అక్కడ మీరు ప్రతిరోజు తిప్పండి ఆ లైన్స్ని. ఎంత పుస్తకం అది, చదవగలిగేవాడు ఒక గంటలో చదివేస్తాడు మొత్తం పుస్తకాన్ని. మీరు అండర్లైన్ చేసుకోండి ఈ లైన్స్ని. గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్. ఈ మొత్తము సృష్టికి ఒక కారణము ఉన్నది. మనం ఆ కారణం గురించి పట్టించుకోవటం లేదు. ఆ కారణాన్ని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవటానికి ఒక విధానం ఏంటి అంటే, ఇలాంటి క్లాసెస్ పెట్టుకోవటం, ప్లస్ ఇలాంటి పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయటం. నెక్స్ట్ ఏంటంటే, ఈ మెంటల్ బాడీలోనే కాజల్ బాడీ, కారణ శరీరము అనేటటువంటి ఒక శరీరం ఉంది. అది పుడుతుంది, చస్తూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, చస్తూ ఉంటుంది. అంటే ఈ శరీరము కాదు యాక్చువల్గా. అసలైనటువంటి శరీరం ఏంటి అంటే దీన్ని పట్టుకోవాలి. కారణ శరీరం అని పేరు దానికి. దీన్ని పట్టుకుంటే మీ పూర్వజన్మ శృతులు మీకు వస్తాయి. ఆ పుస్తకంలో ఆ బొమ్మలు వేసింది అందుకు. 20వ జన్మ ఏదో ఉంది కదా, నాకు గుర్తులేదు ఇప్పుడు. జన్మ పరంపర ఉన్నది. ఇందుకది జిడ్డు కృష్ణమూర్తి జన్మ పరంపర తెలిస్తే మీకేం లాభం? ఎందుకంటే ఆయనకి ఆయన జన్మ పరంపర ఎలా తెలిసిందో, మీకు మీ జన్మ పరంపర తెలిస్తే ఎక్కడి నుంచి వచ్చావో అర్థమవుతుంది. మీకు పరిణామ క్రమంలో నీ రోల్ ఏంటో అర్థమవుతుంది. ఎందుకు ప్రకృతి నిన్ను ఫలానా వ్యక్తిగా, ఫలానా రూపురేఖలు కలిగినటువంటి వ్యక్తిగా, ఫలానా రోగయుక్తమైనటువంటి శరీరంగా ఎందుకు చేసింది ప్రకృతి అన్నది అర్థమవుతుంది. అర్థమైపోగానే తగ్గిపోతుంది. ఇచ్చంటే మెడిసిన్లో డయాగ్నైజ్ చేయగలిగితే ఎందుకు ఆ రోగం వచ్చిందో గ్యారంటీగా తగ్గిపోతుంది. క్యాన్సర్ అవి ఎందుకు క్యూర్ చేయలేకపోతున్నారు అంటే దే ఆర్ నాట్ అనేబుల్ టు ఫైండ్ ద కాజ్. ఈ కాజల్ కారణం తెలియదు ఎందుకు వస్తుంది. అది ఈ బుక్ చదివితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అని నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఇది చదివి నేను నేర్చుకున్నాను. మరి ఆ పుస్తకం, 6 రూపాయల పుస్తకానికి మీరేం చేయాలి అసలు? యాక్చువల్గా ఇలా ఉండకూడదు. కొన్ని వేల మంది దీన్ని నేర్చుకోవాలి. అండ్ ఇట్ ఈస్ సో సింపుల్. మీ పూర్వజన్మల గురించి మీకు తెలియటానికి మీరు సాధనలు ఏమీ చేయక్కర్లేదు. సరే, ఇందాక ఇవాళ పొద్దున్న మీరు ఏం తిన్నారు అని నేను అడిగాను అనుకోండి, మీలో ఎంతమంది చెప్పలేరు? అంటే అందరూ చెప్పగలరన్న ఉద్దేశం. ఇవాళ పొద్దున్న ఏం తిన్నారు, కరెక్టేనా? కానీ 1970లో ఇదే రోజున ఏం తిన్నారు చెప్పలేదు, గ్యారంటీగా చెప్పలేదు. కానీ ఆ రోజు తిన్నారా లేదా? తిన్నారు కదా. అంటే మిమ్మల్ని కనుక హిప్నోటిక్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళగలిగితే చెప్పేయగలరు కదా. అంటే కావాల్సింది ఏంటి, మీరు హిప్నోటిక్ ట్రాన్స్లోకి వెళ్ళగలగాలి. వెళ్ళగలిగితే ఏమవుతుంది, చెప్పగలుగుతారు. ఆ హిప్నోటిక్ ట్రాన్స్లోకి వెళ్ళేటటువంటి ఒక మెథడాలజీ ఏంటంటే మెడిటేషన్. ఇంత మెడిటేషన్ అనేది మిమ్మల్ని మీ పూర్వజన్మ స్మృతుల వైపు కూడా తీసుకెళ్తుంది. పూర్వజన్మ స్మృతులు ఎప్పుడైతే అర్థమవుతాయో, ఇప్పుడు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయో తెలుస్తుంది. నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన, 95,000 సంవత్సరాల కిందట ఆ సంఘటన జరిగింది. ఈజిప్ట్లో ఒక అడవిలో 95,000 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన. ఒక ముసలవాడు ఇంకా నడవలేని స్థితిలో ఉన్నాడు, దాహంతో నడుస్తున్నాడు. ఒక యువకుడు వాటర్ బ్యాగ్ తీసుకుని, అంటే ఇప్పుడు వాటర్ బ్యాగ్ కాదు, పూర్వకాలంలో ఉండేటటువంటి ఆ వాటర్ బ్యాగ్ ఏదో తీసుకుని వస్తున్నాడు. నీళ్లున్నాయి అందులో, ఈయనకి దాహం వేస్తాను. అడిగాడు, నువ్వు చచ్చిపోయేవాడివి, నీకెందుకురా నీళ్లు అని సాచ కాలుతో కొట్టాడు ఆ ముసలాన్ని. పక్కపడ్డాడు. పక్కన పడుతున్నప్పుడు వీడి నీళ్ల సంచిలోంచి 2 నీటి బిందువులు వాడి నోట్లో పడ్డాయి, ముసలాడి నోట్లో. తర్వాత ముసలాడు ఏమయ్యాడో అందులో చెప్పబడలేదు. థియోసాఫికల్ సొసైటీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక పరమ గురువుకి ఈ విషయాలు మనిషికి చెప్పటానికి, మానవ జాతికి అందజేయటానికి వ్యక్తులు కావాల్సి వచ్చారు. అప్పుడు ఆయన పూర్వజన్మ స్మృతులన్నీ వెతికితే ఈ సాచి తాపు కొట్టిన వాడు గుర్తు కనిపించాడు అలహాబాద్లో. అప్పుడు ఆయన ఒక న్యూస్ పేపర్కి ఎడిటర్. అప్పుడు ఆయన చేత 2 పుస్తకాలు రాయించాడు, ఏపీ సిన్నెట్ అని ఆ వ్యక్తి పేరు, 2 పుస్తకాలు రాశాడు. అంటే నీళ్లు ఇవ్వాలని ఇవ్వలే, ప్రమాదవశాత్తు ఆ ముసలాడు నోట్లో పడ్డాయి. ఆ ముసలాడు అప్పుడు పరమగురువు కాదు, 95,000 సంవత్సరాల కిందట మేబీ హీఈస్ ఎ గుడ్ మ్యాన్, పరమగురువు మాత్రం కాదు. కానీ ఆ వ్యక్తి పరమగురువు అయ్యాక మొట్టమొదట ఎవడికి ఇచ్చాడు ఛాన్స్? ఎవడి నో తాపు కొట్టాడు వాడు, కానీ కొట్టినా వాడి నోట్లో ఏం పడ్డాయి, 2 నీటి చుక్కలు పడ్డాయి. మరి ఈ పుస్తకాన్ని మీరు ఇతరులకు ఇస్తే మీ గత ఏమవుతుందో ఆలోచించుకోండి. అందుకే ఏమంటున్నాను, 2 చుక్కలు నీళ్ళ పడితేనే పరమ గురువులు వాడికి అంత ఆపర్చునిటీ ఇస్తే మరి మనకేమర్థమైనట్టు? సీక్రెట్ డాక్షన్, కర్మసిద్ధాంతం. అంటే నేను బలవంతంగా ఇప్పిస్తున్నా, ఖచ్చితంగా మీరు 5-5 పుస్తకాలు ఒక్కొక్కళ్ళు తీసుకుని ఇంకొకళ్ళకి ఇవ్వండి. స్వార్థం కోసమే ఇవ్వండి, కర్మసిద్ధాంతం స్వార్థమే, ఎవడు కాదన్నాడు, తప్పే ఉంది అందులో. సుఖంగా ఉండాలనుకోవటం తప్ప, పరమ గురువుల యొక్క శిష్యులుగా ఉండాలి అనుకోవటం తప్ప. కానీ అనుకుంటే సరిపోదు, మార్చుకోవాలి. అక్కడ ఈ విషయాలు తెలియాలి, ఈ కారణం, ఏ కారణం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయి. ఇది తెలిసాక తెలుగులో ఎంతమ్మ పేజ్ ఎంతది, page 10 కాస్త చూడండి. దేర్ ఆర్ ఓన్లీ 2 కైండ్స్ ఆఫ్ పీపుల్, దోజ్ హూ నో అండ్ దోజ్ హూ డూ నాట్ నో. దొరికిందా ఫస్ట్ లైన్నా? ఓకే. ఇప్పుడు ప్రపంచంలో మనం అందరం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే ఈ స్థితిలో ఉన్నాం, దోజ్ హూ డూ నాట్ నో. ఈ సైన్స్ కానీ,
ఈ విధానం కానీ చాలా మందికి తెలియదు. నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తాను. చాలా మంది నా దగ్గరికి అనేక కోరికలతో వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ నేను ఏదో ఒకటి చెప్తాను. కొంతమందికి వాళ్ళ కోరికలు తీరలేదు, కొంతమందికి మాత్రమే. వేలాది మంది నా దగ్గరికి వచ్చారు, అందులో ముగ్గురుకో నలుగురికో వాళ్ళ కోరికలు తీరలేదు. ఒకళ్ళ విషయం చెప్తాను నేను. గుంటూరులో నేను ఉన్నప్పుడు నా ప్రోగ్రాం తెలుస్తూ ఉంటుంది. ఒకరోజు అర్ధరాత్రి నేను గుంటూరుకు వస్తున్నాను అని తెలిసింది. రెండో రోజు మార్నింగ్ 4:30 ఐఎమ్ గోయింగ్ అవే టు హైదరాబాద్ అని తెలిసింది మనుషులకి. ఈ తెలిసినటువంటి వాళ్ళు, పిల్లలు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు కారులో వచ్చారు నాకంటే 2 నిమిషాలు ముందు. సరే, నా అలవాటు ఏంటంటే మా ఆశ్రమంలో సాయి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళి ముందు దండం పెట్టుకున్నాక ఇతరులతో మాట్లాడతా. అప్పుడు ఆ సాయి పూజారి ఏం చెప్పాడు అంటే, మా పిల్ల అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి మాస్టరు, కానీ డాక్టర్ 3-4 రోజులు ఆగొచ్చు అన్నాడు, కానీ మాకెందుకో భయంగా ఉంది, అంటే ఎప్పుడొచ్చేస్తుందేమో అని చెత్త తీసుకెళ్ళమంటారా. కామన్ సెన్స్ అయ్యా, ఇందులో నన్ను అడగటానికి ఉంది, భయపడుతున్నారు కదా, హాస్పిటల్కే తీసుకెళ్ళండి అన్న. ఈ పిల్లలు లేని వాళ్ళు అప్పుడే వచ్చారు, కారులో వచ్చారు. నేనేం చెప్పానంటే, సాయి పూజారి వాళ్ళ అమ్మాయికి పురుడు రాబోతోంది, ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి అలసిపోయే మాస్టారు అన్నాడు. సరే అన్నాను. నువ్వు వచ్చింది ఎవరి దగ్గరికి? గురువు దగ్గరికి. నమ్మకం ఉంటేనే కదా అర్ధరాత్రి పూట వస్తాం. మీరు ఆలోచించుకోండి, మీ జీవితాలలో ఇలాగ ఎన్ని మిస్ అవుతూ ఉంటారో ఛాన్స్ లేదు. ఈ ఛాన్స్ మిస్ కాకండి. ఏ ఛాన్స్? ఏ ఛాన్స్? 5 పుస్తకాలు పంచే ఛాన్స్ ఖచ్చితంగా మిస్ అవుతారు. ఏంటంటే, యూ డోంట్ నో ద సీరియస్నెస్ ఆఫ్ ఇట్. కానీ అది అంత సీరియస్ అని చెప్పకపోతే నేనేం గురువుని, ఇంకా నేనేం టీచర్ని? అమ్మో అంటే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు మీ ఇష్టం. కానీ ఖచ్చితంగా మీలో ఎవరైతే ఈ పరంపరని, ఇవాళ మధ్యాహ్నం కొంతమంది చెప్పా, ఒక నెలతో ఆక్కండి, ప్రతి నెల 5 పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయండి. ఏంటిట మీకు పోయేది? 6 రూపాయలేనా? 30 రూపాయలు నెలకి. సిగరెట్ స్మోకర్ అయితే 1 ప్యాకెట్ ఖర్చు అన్నమాట. నాటుకోండి. దోజ్ హూ డూ నాట్ నో, ఆ కోవకి చెందకండి. ఇంత చెప్పినా అర్థం కాలేదు అంటే యూ డోంట్ నో. ఇఫ్ యూ నో, పరమ గురువుల దగ్గరికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ అమ్మా. పేజ్ నెంబర్ ఎంతమ్మా? పేజ్ 30. చూసుకోండి అమ్మా, తెలుగు వెర్షన్ అమ్మా, తెలుగు వెర్షన్ బుక్ లో ఉందా ఇది? అసతమా సద్గమయ బాడీ డిజైర్స్ ఆర్ థాట్స్, నో యు ఆర్ ది మాస్టర్. ఇక్కడ మొట్టమొదటి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీ శరీరం కానీ కోరికలు కానీ ఆలోచనలు కానీ మీరు కాదు. ఈ వర్డింగ్ ఉండవమ్మా, ఈ భావం ఉంటుంది. నేను కేవలం ఆ ఎస్సెన్స్ తీశాను. ఎగ్జాక్ట్గా అదే పదాలు ఉండవు. ఈ భావం ఉంటుంది అక్కడ, అసతోమా సద్గమయ. మన శరీరము ఎంత మూర్ఖంగా మనం మన శరీరానికి అలసట కలుగుతోంది అని చెప్పి, ఉద్యోగానికి అయితే వెళ్తాం కానీ ఇలాంటి క్లాస్కి రావు. కానీ దానికంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా. జీవితంలో మీ జన్మజన్మల పరంపర మారిపోతుంది, మీ దృష్టి మారిపోతుంది, మీ జీవించే విధానం మారిపోతుంది. దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. అలాగే మీ కోరికలు ఎలాంటి కోరికలు ఉంటాయి? నన్ను చాలామంది అడుగుతారు, మాస్టారు సిగరెట్ మానేస్తాను ఏం చేయాలి అని. నాకు వాళ్ళకి సత్యసాయి చెప్పిన ఒక సంఘటన చెప్తాను. సత్యసాయి దగ్గరికి ఒకడు వెళ్ళి అడిగట, నాకు మోక్షం కావాలి అని. వెరీ సింపుల్ అన్నట్ట. ఏమడిగావు నువ్వు? నాకు మోక్షం కావాలి. నాకు కావాలి తీసేనైనా మిగిలింది ఏంటన్నాడు. మరి చేయగలమా? సింపులే, ఆయనకి సింపులే. ఎందుకు మనకు కష్టం? అదే శరీరానికి ఏదైనా బాధ కలిగితే నీకు కలిగింది అనే భ్రమలో జీవిస్తున్నావు. ఇంతసార్లు చెప్పినా వివేకం అది ఖచ్చితంగా మనందరికీ తెలుసు మన శరీరం కావని కాదా? నా చెయ్య అంటావు, నా కాలు అంటావు, నా శిరస్సు అంటావు, నా హృదయం అంటావు, కానీ బాధ కలిగితే నీకే కలిగిందన్న బాధపడిపోతావు. నీ శరీరానికి బాధ కలిగింది అనుకో, నీ స్కూటర్కి దెబ్బ తగిలితే బాధపడతావు, కానీ స్కూటర్కి దెబ్బ తగిలిందని బాధపడతావు తప్ప నువ్వుకి నీకు దెబ్బ తగిలింది అనవు. కానీ నీ శరీరానికి దెబ్బ తగిలితే నీకే దెబ్బ తగిలింది. కరెక్ట్ చేసుకోవాలి జీవించే విధానాన్ని, నువ్వు ఆలోచన విధానాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అది ఒంటరిగా మీరు కలెక్ట్ చేసుకోలేరు, గ్రూప్స్లోనే అవుతుంది. ఒంటరిగా ఏ విద్య నేర్చుకోలేరు మీరు, అందుకు ఇక్కడికి రమ్మని చెప్పేది. నెక్స్ట్ ఏంటి? కోరికలు. నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది, పరీక్షలో మార్కులు రాలేదు, తల్లిదండ్రులు గాబరాబడిపోతారు, పిల్లవాడు గాబరా, ఏమైందిట రామానుజన్ 10th క్లాస్ పాస్ అవ్వలేకపోయాడు, ఇంకేంటే ఆయనకి మ్యాథమెటిక్స్ తప్ప ఇంకేం రాదు, మిగతా అన్ని సబ్జెక్ట్స్లు 0. మరి రామానుజన్ గురించి చెప్పుకుంటున్నావా లేదా? 0లు వచ్చాయని మూలపడేస్తున్నావా? అంచేత ఈ డిజైర్స్ ఎందుకు మీకు వస్తున్నాయో మీకు తెలియదు. యూ డోంట్ నో వై యు ఆర్ డిజైరస్ ఆఫ్ ఇట్. మీకు తెలిసినవి 4 డిజైర్స్. ఆహారం గురించి తపన ఉంటుంది, అది యానిమల్ నేచర్. నిద్ర వస్తే ఆపుకోలేరు, అది యానిమల్ నేచర్. భయము, అది యానిమల్ నేచర్. మైథునము, అది యానిమల్ నేచర్. ఆహార నిద్ర భయ మైథునంచ సామాన్యమేతత్ పశుభిర్ నరాణం. అంచేత నీ బాధలు కానీ నీ కోరికలు కానీ ఇవంతా ఏంటి అంటే యానిమల్ నేచర్. మానవ జన్మ యానిమల్ నేచర్ని ప్రోధి చేసుకోవటానికి ఏమి ఇవ్వలేదు, కానీ ఆ యానిమల్ నేచర్ని ఎలా తప్పించుకోవాలి? డిస్క్రిమినేషన్ నేర్చుకోవాలి మొట్టమొదటి. అంటే ఏమేం తెలియాలి? నీ ఆలోచనలు నీవి కాదు, నీ కోరికలు నీవి కాదు, సరే నీకు భౌతిక జగత్తులో జరుగుతున్నవి నీవి కాదు, కానీ అవే నావి అనుకుని భ్రమ చెందుతున్నావు. దీనికి మెడిటేషన్ అనేటటువంటి దానికి ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వివేకం దేనికి ఉపయోగించుకోవాలి అంటే మనని మనం ప్యూరిఫై చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఓం అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాన్ గతోపివ యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. సైంటిస్టులు ఎప్పుడు ఏ పదార్థాన్ని వాడినా అది ప్యూర్గానే వాడతారు. నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రోకెమిస్ట్రీలో 2 kg ఉప్పు కావాల్సి వస్తుంది అన్నాడు మా సూపర్వైజర్. ఏముంది 2 kg ఉప్పు అంటే ఎంత ఇప్పుడు? కేజీ ఎంత ఇప్పుడు? 10 రూపాయలు ఎంతో. నేను అక్కడ కాశీలో చేస్తున్నప్పుడు రూపాయి పావలా నాకు గుర్తులేదు ఇప్పుడు. అంతే కదా, 2 kg ఉప్పు కావాలంటే ఎంతలే, 2 రూపాయలు 3 రూపాయలు అనుకున్నా. కానీ ఆయనేమన్నాడు, పుట్ ఎన్ ఆర్డర్ అన్నాడు. ఆర్డర్ ఇవ్వటం ఏంటో నాకు అర్థం కాలేదు. మొదటి రోజు అనమాట రీసెర్చ్లో జాయిన్ అయింది. సరే వెళ్ళాను. వెళ్తే అలా అలా కొనటానికి వీల్లేదయ్యా, నువ్వు టెండర్ కాల్సర్ చేయాలా, ఎవరు తక్కువ ధరకి ఉప్పిస్తారో వాడి దగ్గరే కొనాలి అన్నాడు. 10 రూపాయలు దానికి ఎందుకే ఇంత అవస్థ అన్నాను. 10 రూపాయలు ఏంటి అన్నాడు. సరే కొటేషన్స్ వచ్చాయి. మినిమం 1 kg లోయెస్ట్ ప్రైస్ ఎంత కోట్ చేశారో తెలుసా? 3600 రూపాయలు 1 kg ఉప్పుకి. ప్యూర్ ఉప్పు, ఏఆర్ శాంపుల్ అంటారు దాన్ని. మన మామూలు ఉప్పు 1 kg 10-12 రూపాయలకి ఇప్పుడే దొరుకుతుంది. నేను రీసెర్చ్ చేసినప్పుడు అది ఇంకా తక్కువ ఖరీదు. కానీ ప్యూర్ ఉప్పు ఎప్పుడైతే కావాలనుకున్నాను, ఈ మెర్క్ అనేటటువంటి ఒక జర్మన్ కంపెనీ ఉంది, అది కోట్ చేసింది 3600 రూపాయలు. నాకు 5 kg కావాలి. నా ఎక్స్పెరిమెంట్ అర్థమైందా? ఈ ప్యూరిటీ, మన జీవితంలో ప్యూరిటీ లేదు. ఆ ప్యూరిటీ రావటానికి మొట్టమొదట మీరు ఏం చేసుకోవాలి అంటే, భౌతిక జగత్తులో ఏం చేస్తున్నాం అదే మానసిక జగత్తులో చేయాలి. భౌతిక జగత్తులో ఏం చేస్తున్నాం? ఇనువు కావాలి. అంటే మొట్టమొదట ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఇనువు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి మీరైనా వెళ్ళండి, లేకపోతే తెప్పించుకోండి. ఐరన్ ఓర్ ఎక్కడుంటుంది అంటే ఈ ఇనుప అంతా ఒక చోట చేరుతుంది. ఈ ఓర్ అంతా ఒక చోట లేకపోతే అసలు ఇనువు మనకి లభించదు. ప్రపంచం అంతా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది అనుకోండి, ఇనువు ఏమవుతుంది? మీరు వేరు చేయలేరు. భావం అర్థమవుతుంది అందరికి? అంచేత ఈ ఖనిజాలు ఉన్నాయే, ఇవన్నీ ఒకే చోట చేరుతాయి. ఇంచేత ఈ థియోసాఫికల్ సొసైటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఒకే చోట చేరాలి. మీ ఇష్టం, మీరు దేనికి చేరతారో ఎలా చేరతారో అది వేరే విషయం. అంతే తప్ప నేను మా ఇంట్లో ఉండి చేసుకుంటానండి, కుదరదు. సరే, ఇది వచ్చింది ఓరు. ఓరు అంటే అర్థమవుతుంది అందరికీ. కొంచెం సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ పెద్ద అవసరం లేదు, ఈ మాత్రం కామన్ సెన్స్ అందరికీ ఉంటుంది. ఇనువు రావాలి అంటే తన్నులు తన్నున ఆ ఇనుము కలిసి ఉన్నటువంటి మట్టిని ఓ చోటకి చేరుస్తాం మనం, చేర్చుకుందాం. థియోసాఫికల్ సొసైటీగా వచ్చాం మనం. వచ్చాక ఏం చేస్తాం? దాన్ని ప్రాసెసింగ్ చేస్తాం. అంటే ఎందులో పోస్తాం? మంట మండిస్తాం. సుఖంగా ఏముండదు. థియోసాఫికల్ సొసైటీకి వచ్చాం, అలా దివ్యజ్ఞానం వచ్చేస్తుంది. వస్తుంది కానీ అంత సుఖంగా రాదు. మంట మండాలి. మంట మండాలి అంటే ఏం చేయాలి? పుస్తకాలు చదవాలి. జ్ఞాన యజ్ఞం. పుస్తకాలు చదవాలి అంటే అర్థం కాదు. అర్థం కాదని వదిలేస్తే ఆ తపన, ఆ దేవి ప్రాసెసింగ్ జరుగుతుంది. చేశాక ఏం చేయాలి? యూ హ్యావ్ టు వెయిట్. కానీ వెయిట్ ఎలా చేయాలి? ఆ ప్రాసెస్ జరుగుతూ కుంపటి మీద అన్నం పెట్టాం, 20 నిమిషాలు పడుతుంది ఉడకటానికి. ఏం చేస్తావు 20 నిమిషాలు? నువ్వు ఉడకవు దాంతో పాటు. ఏం చేస్తావు? యు వెయిట్. అలాగే ఈ జ్ఞానం అంతా నీ బుర్రలోకి ఎక్కిన తర్వాత, ముందు ఈ జ్ఞానం నీ బుర్రలో ఉండాలి, ఉన్న తర్వాత యు వెయిట్. అదే ఊరుతుంది. అది ధ్యానం చేస్తున్నటువంటి వాళ్ళు ఏమీ చేయటం లేదు, ఖాళీగా కూర్చుంటున్నారు. జరిగే తప్పది. ధ్యానము అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ థాట్ అని డెఫినేషన్ ఇస్తాడు పతంజలి. ఒకే రకమైనటువంటి ఆలోచనలు. ఐరన్ ఓర్ ఎక్కడుంది? లైక్ అట్రాక్ట్స్ లైక్. అదేవిధంగా మీరు దేని గురించి ధ్యానం చేయదలుచుకున్నారో దాని గురించి మీకు చాలా విషయాలు తెలియాలి. తెలిస్తే కానీ నువ్వు ధ్యానం చేయలేవు. ఓ డాక్టర్కి ఓ విచిత్రమైనటువంటి కేసు వచ్చింది. విచిత్రమైనటువంటి కేసు వస్తే వాడు కళ్ళు మూసుకుని కూర్చుంటాడు. అంటే ఏం చేస్తున్నాడు అప్పుడు? కళ్ళు మూసి కూర్చున్నాడా ఖాళీగా? ఏం చేశాడు? వాడి మొత్తం ఎక్స్పీరియన్స్, వాడు చదువుకున్నటువంటి చదువు, ఆ రోగ నివారణకి ఏ ఏ విధానాలు వాడికి తెలుసో వాటన్నిటినీ కేంద్రీకరిస్తాడు కాదా? అప్పుడు వాడికి జవాబు వస్తుంది. నువ్వు అసలు దేవుని గురించి ఏమీ తెలియదు, ఏ థీరీ తెలియదు, నేను ధ్యానం చేస్తానంటావు, కుదరదు. ఇప్పుడు ధ్యానం చేయటం అంటే ఏంటో అర్థమైంది కదా. కృష్ణుడి మీద ధ్యానం చేయాలి అంటే కాళీయ మర్దనం చేసి కృష్ణుడి మీద ధ్యానం చేస్తున్నావా? రాసలీల చేసినటువంటి కృష్ణుడి మీద ధ్యానం చేస్తున్నావా? విశ్వరూప దర్శనం చేసినటువంటి కృష్ణుడి మీద ధ్యానం చేస్తున్నావా? నేను ఫోటో పెట్టుకున్నానండి. ఫోటో కాదు, కాళీ మర్దన్ అంటే ఏమిటి? రాసలీల అంటే ఏమిటి? విశ్వరూప దర్శనం అంటే ఏమిటో చదవండి ముందు పుస్తకాలలో. ఎవరి పుస్తకాలలో? ఏ మహాత్ముడు రాసిన గీతా మకరంద ఏదో తెలుగులో మంచి పుస్తకం ఉంది, అందులో చదవండి. గీతోపదేశం కదండి. విశ్వరూప దర్శనం మీద ఆయన ఏం రాశాడు? ఆ శ్లోకాలకి కళ్ళు మూసుకోండి అప్పుడు, అది ఊహించుకోండి, అప్పుడు మీకు రిజల్ట్స్ వస్తాయి. కాన్సన్ట్రేషన్ అర్థమైంది కదా. నెక్స్ట్, page 15 తెలుగులో, page 16 line 4. యూ మస్ట్ స్టడీ ద హిడెన్ లాస్ ఆఫ్ నేచర్. అంచేత ఈ ధ్యానం చేసే ముందు మీకు మొట్టమొదట ఏమర్థం అవ్వాలి అంటే ప్రకృతి యొక్క నియమాలు ఏమిటి? ఏ ప్రకృతి యొక్క నియమాలు? మనస్సు యొక్క ప్రకృతి నియమాలు. ఎనాటమీలో స్థూల శరీరం యొక్క ప్రకృతి నియమాలు మనకు తెలుసు. కోశ పారేస్తున్నాం, హార్ట్ని ట్రాన్స్ప్లాంట్ చేసేస్తున్నాం, లివర్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం, మనస్సుని మీరు అలా ఉపయోగించుకోగలరా? జ్వాలాకుల్ మహర్షి ఏలిసే బెయిలీ అనేటటువంటి ఒక ఆవిడ ద్వారా ప్రపంచానికి 24 పుస్తకాలు అందించారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, భారతీయులమైనటువంటి మనము ఎలాంటి అవకాశాలు కోల్పోతున్నాం. హిమాలయాలలో జ్వాలాకుల్ మహర్షి ప్రపంచానికి సీక్రెట్ డాక్టర్ తర్వాత సీక్రెట్ డాక్టర్ లో చెప్పబడినటువంటి రహస్యాలను అర్థమయ్యేటట్టు చేయటానికి 24 పుస్తకాలు ప్లాన్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు 24 పుస్తకాలు కూడా సీక్రెట్ డాక్టర్ మీద కమెంటరీ, ఏలిసే బెయిలీ అనేటటువంటి ఆవిడ రాసింది. కానీ ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. సరే, ఆయన కూర్చున్నాడు 1910 ఆ ప్రాంతంలో. ఫస్ట్ వరల్డ్ వార్ ఆపటానికి ఇదంతా ప్రయత్నం. అసలు ఫస్ట్ వరల్డ్ వార్ జరగకుండా ఉండాలని ప్రయత్నించారు గురువులు, దొరకలే ఎవరు ఆ పుస్తకాలు రాయటానికి. ఇంచేత వాళ్ళు కిందకి దిగి రాలేరు, వాళ్ళకున్న కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, హిమాలయాల కంటే కిందకి రాలేరు వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ఆలోచనలు పంపించాలి, ఆ ఆలోచనలు పట్టుకోవాలి. చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, అనేక సంస్థల వ్యక్తులు, మాస్టరు మాకు పరమ గురువుల దర్శనం అయింది, నన్ను ఏం చేయమంటారు. నేను చాలా బాధపడతాను, నా పరమ గురువుల గురించి బాధపడాలా వీళ్ళ గురించి బాధపడాలో నాకు తెలియదు. నీకు పరమ గురువు దర్శనం అయ్యాక నువ్వు నాకు చెప్పి ఏం చేయాలో, పరమ గురువులకి నేను చెప్పేవాడిని కాదు కదా. నీకు అర్థమవుతోందా? కృష్ణుడు కనిపించి నాతో మాట్లాడతాడండి, మాట్లాడి కాదండి, నేను హల్లూసినేషన్ అంట. ఎందుకంటే కృష్ణుడు కనిపించి నీతో మాట్లాడితే నువ్వు ఏ మీరాబాయో ఏ సూరదాస్ లాగో మారిపోవాలి. నువ్వు ఇంట్లోనే కూర్చుని కృష్ణుడు కనిపించాడు మాట్లాడాలి, బెటర్. ఓ భూతం కనిపించకుండా, ఓ దెయ్యం కనిపించకుండా, నీ అదృష్టం కృష్ణుడు కనిపించాడు, ఓకే. కానీ అదే ఆధారం కాదు. యూ షుడ్ నో దై హిడెన్ లాస్ ఆఫ్ నేచర్, నిజంగా కనిపించినటువంటి వ్యక్తి ఏమిటి అని. అంటే ఈ జ్వాలాకుల్ మహర్షి గారు కూర్చుని ఆ థాట్స్ పంపిస్తూ ఉంటే ఆయన థాట్స్ పట్టుకునేవాళ్ళు ఇండియాలో ఒక్కళ్ళు దొరకలే, ప్రపంచంలో ఎవరూ దొరకలే ఆయనకి. పేరిస్ నగరంలో ఏలిసే బెయిలీ అనేటటువంటి ఆవిడ దొరికింది. కానీ ఆవిడకి ఇంగ్లీష్ రాదు, ఈయన థాట్స్ అవుతే పట్టుకుంటోంది, కానీ ఈయన పంపిస్తోంది దేంట్లో, ఇంగ్లీష్ భాషలో పంపిస్తున్నాడు. మరి ఆవిడకి ఇంగ్లీష్ రాదు. అప్పుడు వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు, నువ్వు ఇంగ్లీష్ని ఫ్రెంచ్ భాషలోనే రాయి. అర్థమైంది కదా? అంటే ఇంగ్లీష్ని ఫ్రెంచ్ భాష, ఫ్రెంచ్ భాషల్లో ఇంగ్లీష్ రాయి. అంటే ఎలాగా, నేను ఊరికి వెళ్ళాలి, ఇంగ్లీష్లో ఎలా రాస్తాం, ఎన్యూఎన్యూ యూఆర్ఈకేఐ రాసింది ఆవిడ, ఫ్రెంచ్ భాష రాసింది. ఆ ఫ్రెంచ్ భాష తెలిసినటువంటి ఇంగ్లీష్ కూడా వచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడు అంటే ఈ ఫ్రెంచ్ని ఇంగ్లీష్లోకి మార్చాడు. అంటే పరమ గురువులు మొత్తం ప్రపంచంలో వెతుక్కుంటే ఒక్క వ్యక్తి దొరికింది. అప్పటికి ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిపోయింది. మరి ఆవిడ ఇలాగ రాయటం మొదలెడితే ఎప్పటికి పుస్తకాలు రెడీ అవుతాయి? 1946 ఎప్పుడోనో ఆవిడ పూర్తి చేసింది, అప్పటికి సెకండ్ వరల్డ్ వార్ కూడా అయిపోయింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను నేను, ప్రకృతి యొక్క ఈ నియమాలు అర్థం చేసుకోగలిగితే మొత్తం పుస్తకాన్ని ఒకే శబ్దంలో గురువులు దింపగలరు. ఈవిడికి ఇంత కష్టపడి రాసింది, అర్థమైందా ఎంత కష్టపడిందో? ఫ్రెంచ్ భాషలో ఇంగ్లీష్ రాసుకుంది, ఆ ఇంగ్లీష్ వచ్చినటువంటి వాడు ఫ్రెంచ్ భాషలో ఉన్న ఇంగ్లీష్ని మామూలు ఇంగ్లీష్గా రూపాంతరణ చేశాడు. దీనికి 30 పట్టింది ఆ 24 పుస్తకాలు ఆయన రాయించటానికి. కానీ నిజంగా నీకు హిడెన్ లాస్ ఆఫ్ నేచర్ తెలిసి సమాధిలో కనుక నువ్వు ఉంటే మొత్తం పుస్తకం డౌన్లోడ్ అయిపోతుంది. కంప్యూటర్ పెద్ద ఎగ్జాంపుల్. ఈ జ్వాలాకుల్ మహర్షి 24 పుస్తకాలు కూడా ఫ్రీ డౌన్లోడ్గా netnews.org మీకు లభిస్తాయి. ఇది సీక్రెట్ డాక్టర్ మీద కమెంటరీ, బ్లావెట్స్కీయే చెప్పింది నా సీక్రెట్ డాక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి త్వరలోనే ఏ అడెప్ట్ విల్ కమ్ అని. ఆ అడెప్ట్ వచ్చాడు, పుస్తకాలకి సీక్రెట్ డాక్టర్ మీద కమెంటరీ రాశాడు, మనకి తెలియదు. నెక్స్ట్ పేజ్ 16 సెకండ్ పారా లైన్ 4, యూ మస్ట్ ఆల్వేస్ బి జెంటిల్ అండ్ కైండ్లీ, రీజనబుల్ అండ్ అకామిడేటింగ్, లీవింగ్ టు అదర్స్ ద సేమ్ ఫుల్ లిబర్టీ విచ్ యూ నీడ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నేను ఇంత చెప్పాక, మీరు చెయ్యండి అని చెప్పాక, మీరు చేసి తీరండి అని నిర్బంధించకూడదు. చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. ఇంచేత నాకు స్వాతంత్రం ఎలా కావాలో మీకు కూడా మీకు నచ్చేటటువంటి పని ఫ్రీగా చేసుకునేటటువంటి ఫ్రీడమ్ గురువు ఇవ్వాలి. దీన్నే ఎకానమిస్ట్ ఒక ఆయన, నాకు పేరు గుర్తు రావటం లేదు, అమెరికన్ ఎకానమిస్ట్, ఆయన ఓ మాట అన్నాడు. ఆయన ఇంగ్లీష్లో చెప్పిన మాట ఏంటి అంటే, నువ్వు చెప్తున్నటువంటి దాన్ని నేను ఎట్టి మాత్రము ఏకీభవించను. నువ్వేం చెప్తున్నావు నాకు నచ్చలేదయ్యా, నేను వినను నువ్వు చెప్పేది, నాకు ఇష్టం లేదు. కానీ నాకు ఇష్టం లేనటువంటి ఆ మాటలు నువ్వు చెప్పుకోవటానికి ఇచ్చే స్వాతంత్రం కొరకు నేను నా ప్రాణాలను ఇచ్చేస్తాను అన్నాడు. భావార్థమైందా? కొటేషన్ నాకు గుర్తు రావటం లేదు ఇంగ్లీష్లో. ఆయన ఏమన్నాడు అంటే, నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు, నేను వినను, నువ్వు చెప్పిన దానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏకీభవించను. ద అదర్ మ్యాన్ గురించి చెప్తున్నాడు. కానీ ఆ మాటలు చెప్పటానికి నీకు స్వేచ్ఛ ఇవ్వాలి. ఆ స్వేచ్ఛ నీకు లేకపోతే నాకు నచ్చని మాటలు చెప్పటానికి, ఐఎమ్ ప్రిపేర్డ్ టు డై టు గివ్ యూ దట్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ గురించి ఆలోచించండి. మీరేదో చిన్న చిన్న మీ మాటలు వింటం లేదని వాళ్ళు, వాళ్ళ మాట వింటం లేదని వీళ్ళు దెబ్బలాడేసుకుంటున్నారు. ఫ్రీడమ్ గురించి ఆలోచించండి. ఓపెన్నెస్. నెక్స్ట్ పేజ్ 17 లైన్ 5, యూ మస్ట్ డిస్టింగ్విష్ నాట్ ఓన్లీ ద యూస్ఫుల్ ఫ్రమ్ ద యూజ్లెస్, బట్ ద మోర్ యూస్ఫుల్ అండ్ ద లెస్ యూస్ఫుల్. ఇది థియోసాఫికల్ సొసైటీకి మెయిన్ కారణం, ఎందుకు గురువులు స్థాపించారు అని. రెడ్ క్రాస్ సొసైటీ అని ఒక సొసైటీ ఉంది, తెలుసు కదా మీకు. యుద్ధాలు అవి జరుగుతున్నప్పుడు అప్పుడు వాళ్ళు చాలా సేవలు అందిస్తారు. థియాసఫీ ఏం చెప్తుంది అంటే, రెడ్ క్రాస్ సొసైటీలో నువ్వు మెంబర్ కా, సేవ చేయి. కానీ నువ్వు చేసేటటువంటి నిజమైన సేవ ఎప్పుడు అంటే, అసలు యుద్ధాలే జరగకుండా నువ్వు చేయగలిగినప్పుడు రెడ్ క్రాస్ అక్కర్లేదుగా. విచ్ ఈజ్ మోర్ యూస్ఫుల్, రెడ్ క్రాసా లేకపోతే యుద్ధాలే జరగకుండా ఉండేటటువంటి పరిస్థితి? థియోసాఫికల్ సొసైటీ అందుకు ఉపయోగపడుతుంది. అలాగే మీ నిత్య జీవితంలో కూడా విచ్ ఈజ్ మోర్ యూస్ఫుల్. ఒక వ్యక్తికి ఆకలిగా ఉంది, అన్నం పెట్టావు, కానీ నీకు ఆ వ్యక్తిని చదివించే సామర్థ్యం ఉంది. అన్నం పెట్టడం మంచిదా చదివించటం మంచిదా? అన్నం పెడితే ఆ పూటకే, చదివిస్తే. అలాగా నిత్య జీవితంలో నీకు వచ్చేటటువంటి అనేక పరిస్థితులను నువ్వు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. యూస్ఫుల్ కాదు, విచ్ ఈజ్ మోర్ యూస్ఫుల్, దాన్ని అవగాహన చేసుకోండి. నెక్స్ట్ పేజ్ 19 సెకండ్ పేరా, ట్రూ ఇన్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్. మనోవాక్కాయ కర్మల నువ్వు నమ్మింది చేస్తున్నావా? చాలా మంది చేయటం లేదు. దేవుడు ఉన్నాడు నమ్ముతున్నావు, కానీ నీ ప్రవర్తన దేవుడు ఉన్నట్టు ఉందా? నువ్వు తప్పు చేస్తే దేవుడు ఏంటి, ఆ కర్మానికి ఫలితం ఇస్తాడు. ఒకసారి నేను పుట్టపర్తి వెళ్ళినప్పుడు సత్సాయిబాబా గారితో ఏదో చర్చ వచ్చింది. రామకృష్ణ, నా నిజమైన పేరు నీకు తెలుసా అన్నాడు. ఇది పెద్ద ప్రాబ్లం. నిజమైన పేరంటే ఎట్ట అంటే, ఆయన అష్టోత్తర నామావళిలో ఒక పేరు తీసి ఆయన చూపించాడు. ఏంటా పేరు అంటే, సాయి కర్మ ఫలప్రదాయ నమః. అది నా నిజమైన పేరు, మిగతా అంతా దాని మీద ఆధారపడినటువంటి పేరు అన్నాడు. ఇక్కడ ట్రూ ఇన్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్, మన ఆలోచనలు ఏం ఆలోచిస్తున్నాము, మనం ఏది కరెక్ట్ అని నోట్తో చెప్తున్నామో దాన్ని ఆచరిస్తున్నామా లేదా చూసుకో. 20 line 3, హీ హూ వుడ్ వాక్ ఆన్ ద పాత్ మస్ట్ లెర్న్ టు థింక్ ఫర్ హిమ్సెల్ఫ్. లైన్స్ కనిపిస్తున్నాయి అందరికీ? యూఆర్ ఏబుల్ టు, ఆ భావం ఉంటుంది అక్కడ. ఏంటి, దారం మటు నడవాలి అంటే ఇంకా ఇతరులు చెప్పింది వినకూడదు. మీరు యూ హ్యావ్ టు డిసైడ్ ఫర్ హిమ్సెల్ఫ్. అదే భగవద్గీతలో కూడా స్టాండర్డ్ గా మనం గుర్తుంచుకోవాల్సింది. నాకు చాలా ఇష్టమైనటువంటి వాడివి, నువ్వు నాకు చాలా ప్రేమైనటువంటి వాడివి, నేను మళ్లీ మళ్లీ నీకు చెప్తున్నాను, కానీ నేను చెప్పానని నువ్వేం చేయక్కర్లేదు, యథేచ్ఛసి తదాకు, నీకు ఇష్టమైతే చేయి, లేకపోతే మానే. అంచేత కృష్ణుడు చెప్పాడు కనుక చేయాలి అనే రూల్ ఏం లేదు. నువ్వు ఆ ఆలోచన విధానాన్ని కరెక్ట్ అనుకుంటేనే పాటించు. మరి ఆ ఆలోచన విధానం కరెక్ట్ గా ఉందా లేదా ఎలా తెలుస్తుంది? నెక్స్ట్ పేజీలో చెప్పాడు, పేజ్ 22 లైన్ 2. ఇమాజిన్ ద మాస్టర్ యాజ్ డూయింగ్ ఆర్ సేయింగ్ ఆర్ థింకింగ్. గురువే కనుక అక్కడ ఉంటే ఎలా ప్రవర్తిస్తాడు? నువ్వు చాలా ఈజీగా నువ్వు చెప్పగలవు అది. నేను చాలా మంది సిగరెట్ మానేయాలి అంటే నేను ఒకటే చెప్తాను, నీ గురువు నీ పక్కన ఉన్నాడనుకో అయ్యా, సిగరెట్ కాలుస్తావు గురువు ముందు? కాలేజీ స్టూడెంట్స్ కూడా గురువు ముందు కాల్చారు. అందుకే చాలాసార్లు మేము సినిమా హాల్కి వెళ్తున్నప్పుడు ఒకసారి అలా చూసుకుంటాం అనమాట, మా స్టూడెంట్ ఎవడైనా కర్మం జాలగా పక్కన ఉంటే మేము ఇరుకులో పడతామని. అంచేత ఏం చేయాలి, గురువే కనుక నీ ముందు ఉంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అలా ప్రవర్తించు, ఆనెస్ట్గా ప్రవర్తించు. నెక్స్ట్ ఇది పేజ్ 22 సెకండ్ పారా. స్పీచ్ మస్ట్ బి యాక్యురేట్ అండ్ వితౌట్ ఎగ్జాజరేషన్. ఇది అలవర్చుకోండి, ఇది ప్రాక్టీస్ వల్ల వస్తుంది. ఒకళ్ళనొకళ్ళని చెప్పుకోండి, నువ్వు మాట్లాడేటువంటి మాట కరెక్ట్గా ఉండాలి, దానికి మళ్ళా గోరంత కొండంతలు చేయకు. బి ఎగ్జాక్ట్, ఏమి జరిగిందో ఎలా జరిగిందో అంతే చెప్పండి, ఎక్కువ చెప్పవద్దు తక్కువ చెప్పవద్దు. నెక్స్ట్ థింక్ వెల్ బిఫోర్ యూ స్పీక్. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. చాలామంది మాట్లాడేశాక ఆలోచిస్తారు, దాన్ని ఏమంటామంటే నాలిక ఖర్చుకోవటం అంటారు. వద్దు, నాలికను అనవసరంగా బాధ పెట్టకండి, ఆలోచించి మాట్లాడండి. నేను చేసిన ప్రాక్టీస్ దానికి ఏంటి అంటే, ఇప్పటికీ నేను అదే చేస్తాను. నేను టెలిగ్రామ్ ఏవో దలుచుకున్నారు మీరు ఏదో విషయం, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఎక్కువ రాయరు తక్కువ రాయటాన్ని ట్రై చేస్తారు. అంచేత మీరు ఇక్కడ ఎస్పెషల్లీ థియోసాఫికల్ సొసైటీ ఏరియాలో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడబోయే ముందు ఇలా ఆలోచించుకోండి, ఎంత తక్కువ మాటలతో నేను దీన్ని చెప్పగలను. బయట ఇలాగ మీరు చేయలేరు, ఎందుకంటే బయట మీరు గ్యాప్ ఇచ్చారనుకోండి అసలు వీడి బుర్ర ఉందా లేదా అంటారు. ఇక్కడ మీరు గ్యాప్ ఇవ్వకపోతే గురువు ఎట్ ది ఫీట్ ఆఫ్ ద మాస్టర్ మీరు చదవలేదు అనుకుంటాం మేము. అంచేత యూ షుడ్ థింక్ వెల్, క్లుప్తంగా ఎంతో ఎక్కువ ఎలా చెప్పగలం. సరే పేజ్ 23 సెకండ్ పారా, బీ ట్రూ ఇన్ యాక్షన్, నెవర్ ప్రిటెండ్ టు బి అదర్ దాన్ వాట్ యు ఆర్. నీకు ఎంత తెలుసో అంతే చెప్పు, నీకు ఎక్కువ తెలుసును అనేటటువంటి పరిస్థితి కల్పించుకోకు. తెలుగు పేజ్ 23 థర్డ్ పారా, బిట్వీన్ సెల్ఫిష్ అండ్ ద అన్సెల్ఫిష్, నువ్వు డిస్క్రిమినేట్ చేయగలగాలి. స్వార్థం అంటే ఏమిటి, పరమార్థం అంటే ఏమిటి. నెక్స్ట్ ఇది లాస్ట్ లైన్, బ్యాక్ వెళ్ళమా. ఈ లాస్ట్ లైన్ సాయి చాలా స్పష్టంగా చెప్తాడు, డిస్టింగ్విష్ గాడ్ ఇన్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్. ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఆబ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని అని చెప్తూ ఉంటారు లలితా సహస్రనామంలో. అంచేత ప్రతి కణములో కూడా ఆ భగవతత్వం ఉన్నది, ఆ భగవంతుని గుర్తించడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కోరికలు లేనటువంటి జీవితానికి భగవద్గీత ఆధారం. అంచేత నేను ఈ 4 స్పెసిఫిక్ గా చెప్తున్నాను. మొట్టమొదటి మీకేం రావాలంటే నిష్కామ కర్మ చేయటం నేర్చుకోండి, ఫలాపేక్ష లేకుండా పనిచేయటం, ప్రాక్టీస్ ఇట్ అలవర్చుకోండి. నెక్స్ట్ ఏంటి, ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే అర్థం ఏంటి, నువ్వు ఏదో పని చేస్తున్నావు, నువ్వు అనుకున్న ఫలితాలు రావచ్చు రాకపోవచ్చు, ఏమొచ్చినా కూడా నువ్వు ఒకేలాగా ఉండాలి. సుఖ దుఃఖే, లాభాలాభో, జయాజయో, బ్యాలెన్స్డ్గా ఉండాలి. అన్నిటికంటే ఎక్కువ ఏంటి, నేను చేస్తున్నాను అనేటటువంటి అహంకారం ఉండొద్దు. అన్నిటికంటే ఇది మీరు ప్రాక్టీస్ చేయగలిగితే చాలా మంచిది. యు ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డివైన్ ఫోర్సెస్. దైవీ శక్తులు నన్ను ఉపయోగించుకుంటున్నాయి అని. కానీ దైవీ శక్తులు నిన్ను ఎప్పుడు ఉపయోగించుకుంటాయి? ఇఫ్ యు ఆర్ ప్యూర్. నువ్వు పవిత్రంగా లేకుండా ఉంటే దైవీ శక్తులు నీ జోలికి రావు. పవిత్రం ఎలా అవ్వాలో మెడిటేషన్ లో నేను చెప్పాను నేను మీకు. నెక్స్ట్, సరే, ఈ డిజైర్లెస్నెస్ కి పుస్తకంలో ఉన్న చూడండి, తెలుగు పేజీ 25 ఫస్ట్ లైన్ అయింటుంది. ఇలా పేజ్ 25 అంటే డిజైర్లెస్నెస్ ఫర్ మెనీ ఈజ్ డిఫికల్ట్. చాలా మంది నిష్కామ కర్మయోగం చేయలేరు. ఓన్లీ దోజ్ హూ హ్యావ్ నాట్ సీన్ ద మాస్టర్. కానీ ఇది ఎవరికి కష్టం? గురువుని చూడనటువంటి వాళ్ళకి. గురువుని చూశాక నష్టో మోహ స్మృతిర్ లబ్ధ్వా తత్ ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మిగత సందేహ కరిష్యే వచనం తవ. ఇంకప్పుడు నిష్కామ కర్మ చాలా ఈజీ. మరి గురువుని ఎలా చూడాలి? మరి తతంగా అంతా నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్, తెలుగు పేజ్ 25 లాస్ట్ లైన్. నేను స్వర్గానికి వెళ్ళాలి లేకపోతే నాకేదో చాలా పెద్ద ఫలితం రావాలి అని కోరుకుంటూ నిష్కామ కర్మ చేయలేవు. ఎందుకంటే అది కూడా సకామ కర్మే అవుతుంది. నాకు ముక్తి కావాలి అన్నది కూడా డిజైర్లెస్నెస్ కాదు. ఎందుకంటే నాకు, ఇందాక నేను చెప్పాను కదా సత్సాయి బాబా ఉదాహరణ, నాకు ముక్తి కావాలి, కావాలి నాకు తీసేస్తే మిగిలేదే ముక్తి అంటాడు ఆయన. అంచేత ఈ డిజైర్లెస్నెస్ లో, నిష్కామ కర్మలో నేను ముక్తి చెందాలి అనేటటువంటి భావం కూడా రాకూడదు. పేజ్ 26 లైన్ 5, రిమెంబర్ ఆల్ సెల్ఫిష్ డిజైర్ బైండ్స్. ఏది స్వార్థంగా నువ్వు ఆలోచించినా ఇరుక్కుపోతావు, గురువుకి ఉపయోగపడవు. బైండ్స్ అంటే అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ ఫ్రీ. ఫ్రీగా లేనటువంటి వాడు గురువు పనులు చేయలేడు. ఇంకా ఏం చెప్తున్నాడు, అంతా చేసినా ఇంకొక కోరిక ఉంటుంది. నేను ఇంత కష్టపడి చెప్పానే, గురువుల పని చేశానే, మరి ఏం ఫలితం వచ్చింది? అది కూడా ఉండకూడదు. డిజైర్ టు సీ ద రిజల్ట్ ఆఫ్ యువర్ వర్క్ కూడా ఉండకూడదు. పేజ్ 27 లైన్ 4, ఎందుకు ఉండకూడదు? దేర్ మస్ట్ బీ ఏ రిజల్ట్ వెదర్ యూ సీ ఇట్ ఆర్ నాట్. ఇఫ్ యు నో ద లా యు మస్ట్ నో దిస్ మస్ట్ బి సో. ఎందుకంటే పనికి ఫలితం ఉంటుంది కదా. యాజ్ యూ సో, సో షల్ యూ రీప్. అంచేత విత్తనం నాటాను కదా అని అది మొలిచిందా లేదా అని ప్రతిసారి నువ్వు ప్రతిరోజు పొద్దున్నే తవ్వి చూసావనుకో, దాన్ని ఏమవుతుంది? భలే మలుస్తుంది, మలవదుగా. అంచేత ఇది గుర్తుంచుకోండి, దేర్ మస్ట్ బి ఏ రిజల్ట్. ఏ పని చేసినా రిజల్ట్స్ వస్తాయి. ముఖ్యంగా మళ్లీ మళ్లీ నేను చెప్తున్నాను, ప్రతి నెల ఈ 5 పుస్తకాలు కనుక మీరు నాటుకుంటే ఇతరులకు ఇచ్చి, మీరు ఊహించలేరు. చెప్పే తాపు తంతే 2 నీళ్ల చుక్కలు పడితే వాడి చేత 2 పుస్తకాలు రాయించినటువంటి గురువు, మరి ఈ పుస్తకాలు మీరు పంచితే మీ చేత ఏం చేయిస్తాడు? యు మస్ట్ నో దేర్ మస్ట్ బి ఏ రిజల్ట్ వెదర్ యు సీ ఇట్ ఆర్ నాట్ ఇఫ్ యు నో ద లా. కానీ దానికి ఇంకోటి నేను కలుపుతున్నా, మీ పుస్తకాలు ఇచ్చాక మీరు డిస్కస్ చేసుకోండి. ఇది నేను మొత్తం చెప్పలేదు, కొన్ని పాయింట్స్ తీసి చెప్తున్నాను నేను. డిస్కస్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు డిస్కస్ చేసుకుని ఆ గ్రూప్ పెద్దదవుతే గురువులే స్వయంగా వచ్చి మీకు హితబోధ చేస్తారు. నేను రావక్కర్లే, వాళ్లే వస్తారు. ఎవరి కోసం వస్తారు? ఇట్ ఈస్ దేర్ వర్క్. ఆ పాయింట్ చెప్తున్నాను ఇక్కడ, దేర్ మస్ట్ బి ఎ రిజల్ట్ వెదర్ యు సీ ఇట్ ఆర్ నాట్. ఇఫ్ యు నో ద లా యు మస్ట్ నో దట్ దిస్ మస్ట్ బి సో. నెక్స్ట్, తెలుగు పేజ్ 27 సెకండ్ పేరా, నో డిజైర్ ఫర్ సైకిక్ పవర్స్. నిన్ననే నేను చెప్పాను నేను మీకు, అణమాది సిద్ధులు నవనిధులు మీకు లభిస్తాయని. కానీ ఎప్పుడు లభిస్తాయి? గురువు మీకు అది అవసరం అనుకుంటే. అది గుర్తుంచుకోండి, నువ్వు దానికోసం ప్రయత్నించకు, కానీ వస్తే గురువుల మీరు పనిచేస్తూ ఉంటే ఖచ్చితంగా అణమాది సిద్ధులు వస్తాయి, నవనిధులు వస్తాయి. నా జీవితంలో, నా స్నేహితుల జీవితంలో ఈ మ్యాజిక్ చాలాసార్లు చూశాను నేను. కానీ సిద్ధుల కోసం ఇచ్చేయకండి. హీ విల్ నాట్ గివ్. గవర్నమెంట్ వర్క్ చేస్తూ ఉంటే కోట్ల కోట్ల రూపాయలు ఇస్తాడు. నీకోసం అడిగితే 150 ఇవ్వడు, ఇంకా జైల్లో పెడతాడు. రామదాస్ గారి కదా అది, శ్రీరామదాస్ గారి గురించి చెప్తున్నాను నేను. నీకోసం కాదు, గురువుల పని చేస్తూ ఉండు, ఆటోమేటిక్గా నీకు ఈ సైకిక్ పవర్స్ వస్తాయి. దీనికి లెడ్ బీటర్ తన ఉదాహరణగా చెప్తాడు. ఒకరోజు చెట్టు కింద కూర్చున్నాడు, మణిపూర్ చక్ర సాధన చేయిస్తున్నాడు జ్వాలాకుల్మ కుతుమిలాల్ సింగ్. ఇంకా 40 రోజులు టైం ఉంది, 40 రోజులు చేయమని చెప్పాడు. నెక్స్ట్ డే నీకు టైం లేదులే, నేను ఇచ్చేస్తున్నాను సిద్ధి, పని చేసుకో అన్నాడు. భావం అర్థమైందా? వాడంతటా వాడు చేసుకోవాలంటే 40 రోజులు పట్టేది. గురువు ఏం చేశాడు? నీకు ఆ సిద్ధి లేకపోతే నా పని జరగదు. అంచేత ఏం చేశాడు? ఆ సిద్ధి ఇచ్చేసాడు. అంచేత డోంట్ ఎస్పైర్ ఫర్, ఇక్కడుంది, నో డిజైర్ ఫర్ సైకిక్ పవర్స్. Page 28, second para, line 3. Never wish to shine or appear clever. Have no desire to speak. Kopal cheppukoku. Itarlu edaina cheptu unte vini ooruko. Manam gabukkuni edaina cheptu unte telisthe em chestamo telusa, munde cheppestam adi. Avasaram avute paristhiti batti gaani, lapothe edutu vaadu cheptu unte vinandi. Telugu, page 29, line 5, from below. Be accustomed to listen, do not offer opinion. ముందు వింటన్ నేర్చుకోండి, వింటన్ నేర్చుకోండి. మనం వింటన్ రాదు, చెప్పటమే వచ్చు. ఇందుగలడు అందులేడని సందేహం అవలదు అన్న దాంట్లో చక్రి సర్వోపగతుండు. వింటే అంటే లిజన్ టు హియర్, ముందు ఇతరులు చెప్పేది వింటన్ ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ గుడ్ కాండక్ట్ అని ఇంకో పాయింట్కి వస్తున్నాం. మొదటిది ఏం చెప్పుకున్నాం? వివేకము. రెండవది ఏంటి? నిష్కామకర్మ, కోరికలు లేకుండా ఉండటం. మూడోదేంటి? సవ్యమైనటువంటి జీవిత విధానం. అందులో మొట్టమొదట మీరేం నేర్చుకోవాలి? సెల్ఫ్ కంట్రోల్, మనస్సుని లొంగ తీసుకోవటం నేర్చుకోండి. యాక్షన్స్ మీ కంట్రోల్లో ఉండటం నేర్చుకోండి. సహనం నేర్చుకోండి. ఇది అద్భుతమైనటువంటి సాధన. చేరుస్తుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, సీరియస్ మొహం పెట్టకండి, బి ఆల్వేస్ స్మైలింగ్. ఇప్పుడు డాక్టర్లు కూడా మిల్లిమిల్లిగా లైన్లో పడి లాఫింగ్ క్లబ్స్ పెడుతున్నారు. బలవంతంగా అయినా నవ్వు నాయనా, నువ్వు మామూలుగా నవ్వలేవులే, మరి మీరేమైనా నవ్వుతారా? ఇప్పుడు టైం అయిపోయిందంటారా? ఓహో నవ్వుదా? మరి ఒక్కడికి ధైర్యం చాలా లేదు నవ్వటానికి. ఎందుకు? సరే నవ్వండి, నాకు టైం లేదు. దాని తర్వాత వన్ పాయింటెడ్నెస్, ఏకాగ్రత అలవర్చుకోండి. అన్నిటికంటే ఏంటి అంటే గురువులు అందజేసేటటువంటి ఈ జీవిత విధానంలో మీకు నమ్మకం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. దాన్నే భగవద్గీతలో శ్రద్ధ అన్నాడు. శ్రద్ధామయోయం పురుష యో ఎ శ్రద్ధ సైవ సహ. మన శ్రద్ధ ఎలా ఉంటుందో మనం అలాగే ఉంటాము అనేటటువంటిది అవగాహన చేసుకోండి. నెక్స్ట్ 4వది లవ్, పేజీ నెంబర్ చూసుకోండి, 49, సెకండ్ పేరా, line 2, సెకండ్ పేరా, line 2. మొట్టమొదట ప్రేమ అంటే ఏంటి అంటే నాట్ టు హర్ట్ ఎనీ లివింగ్ థింగ్, ఎవరిని బాధ పెట్టకూడదు. దాన్ని page 50 మొదటి లైన్లోనే ఏముందో చూడండి. గాసిప్, తెలుగు ఏం చెప్పాడు గాసిప్కి? వృధా వ్యర్థ మాటలు మాట్లాడకండి. చాలా జాగ్రత్తగా మీ జీవితాలలో దీన్ని ఉపయోగించుకోండి. జ్వాలాకుల మహర్షి ఏం చెప్తాడు అంటే ఫస్ట్ వరల్డ్ వారు, సెకండ్ వరల్డ్ వారు, మనిషి నోటి మాటల దుర్ఉపయోగం వల్ల వచ్చింది, వాడి కర్మ వల్ల కాదు. మొత్తం మానవజాతి వాక్శక్తిని ఎలా ఉపయోగించుకుంటుందో వ్యర్థ ప్రసంగంతో. సరే మీరు మాట్లాడేటప్పుడు ఇంట్లో కూడా నవ్వుముఖం పెట్టండి. సీరియస్గా అయితే మనుషులు గాభరా పడతారు తప్ప నవ్వుముఖంతో ఉంటే మీ జోలికి ఎవడు రాడు. నువ్వు మాట్లాడేటటువంటి మాట నిజంగా ఉపయోగపడుతుందా, లేకపోతే అది వ్యర్థ ప్రసంగమా, అనవసరమైనటువంటి ప్రసంగమా? రెండవదేంటి? క్రూయల్టీ. క్రూయల్టీ అంటే మీరు ఎవరినో కర్రపెట్టి బాధితేనే క్రూయల్టీ అనుకుంటారు. మాటలతో ఎంత పొడుస్తాము మనం? కొన్ని సంబంధాలు ఉన్నాయి, అత్తగారు ఆడబడుచులు, ఈ సంబంధాల్లో ఎంత బాధ పెట్టేస్తాము మాటల ద్వారా. క్రూయల్టీ, నీ మాట ఎదుట వాడిని ఎంత బాధపడుతుందో ముందు ఆలోచించుకో. అది నేర్చుకోండి. అంచేత ఈ ఆధ్యాత్మికతలో గురువులు, పరమ గురువులు, వాళ్ళ దర్శనం, ధ్యానం చాలా బాగుంటుంది, అష్టసిద్ధులు, నవనిధులు వస్తాయి, కరెక్టే అంతా. కానీ ముందు ఇది నేర్చుకోవాలి, గద్ద ప్రసంగం ఉండకూడదు. మాటల ద్వారా ఇతరులను హింసించటం మానుకోండి. అన్నిటికంటే పెద్దది ఏంటి అంటే సూపర్ స్టిషన్, మూఢ విశ్వాసం. మూఢ విశ్వాసం ఏంటి? మీకు అందరికీ చాలా మూఢ విశ్వాసాలు తెలుసు. ఆ మూఢ విశ్వాసాలు ఈనాడు థ్యాంక్స్ టు ద ర్యాషనలిస్ట్ మూఢ విశ్వాసాలు పోతాయి. కానీ ర్యాషనలిస్ట్ మూఢ విశ్వాసంలో ఉన్నాడు, వాడికి అంతా తెలుసని. మరి ఆ మూఢ విశ్వాసం వాడికి ఎప్పుడు పోతుందో నాకు తెలియదు. కానీ సూపర్ స్టిషన్స్ వదిలేయండి. దాని తర్వాత ఈ రెండో పాయింట్, ఆల్వేస్ బీ వాచింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు హెల్ప్. ఎప్పుడైనా మీ నిత్య జీవితంలో స్కౌట్స్ లో ప్రతిరోజు ఒక మంచి పని చేయమంటారు, అవన్న రోడ్డు దాటించడం ఇదన్నమాట. ప్రతిరోజు నేను ఎవరికైనా సహాయపడగలిగానా, సహాయపడటానికి ట్రై చేయండి. సహాయపడటానికి చాలా ముఖ్యమైనటువంటి మెథడ్ ఏం చెప్పాను నేను మీకు గుర్తుందా? ఏం చేయమన్నాను? ఇతరులకు ఎలా సహాయపడమన్నాను? బై డిస్ట్రిబ్యూటింగ్ దిస్ బుక్. సరేనా? సరే, ఆవిడ థ్యాంక్ యూ పెట్టేసి ఇంకా నేనే మాట్లాడతాను. అయిపోయింది, అయిపోయిందా? జై గురుదేవ్.